ఈరోజు మోహన్ రాగంలో మీతో ఉపనిషత్తుల గురించి, ఉపనిషత్తుల్లోని కొన్ని విద్యల గురించి ముచ్చటించాలనుకుంటున్నాను. నేను భారతీయ ఆధ్యాత్మిక సాహిత్య చరిత్రలో ఉపనిషత్తులు చాలా విశిష్టమైనటువంటి కాలానికి చెందినటువంటివి, ఒక విశిష్టమైన యుగానికి చెందినటువంటివి, ఒక విశిష్టమైన దార్శనిక దృక్పథానికి చెందినటువంటివి. ఉపనిషత్తులే లేకపోయి ఉంటే మనం ఈరోజు చూస్తున్న రీతిలో భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయమే కాకుండా సాహిత్యం కూడా ఉండుండేది కాదు. ప్రతి యుగంలోనూ, ప్రతి కవిలోనూ, ప్రతి కవితలోనూ, ప్రతి కవి దర్శనంలోనూ కూడా ఏదో ఒక విధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపనిషత్తుల వెలుగు మనకు బోధపడుతూనే ఉంటుంది. వాల్మీకి నుంచి ఠాగూర్ దాకా, వ్యాసుడి నుంచి కృష్ణశాస్త్రి దాకా ఉపనిషత్తులు చూపించినటువంటి ఆ వెలుతురు, ఆ దారి సంగ్రహించినటువంటి కవి మనకి భారతదేశంలో ఎవరూ కనిపించరు. ఒక విధంగా చెప్పాలంటే ఆధునిక భారతదేశం మేల్కొంటున్నప్పుడు, ముఖ్యంగా 19-20వ శతాబ్దాల్లో భారత జాతీయోద్యమం వేళ్ళూనుకుంటున్నప్పుడు లేదా బలపడుతున్నప్పుడు, భారతదేశానికి ఒక బానిస దేశంగా మాత్రమే గుర్తింపు ఉంటున్న రోజుల్లో లేదు, మాదంటూ ఒక చాలా విశిష్టమైనటువంటి దృక్పథం, మాదనే ఒక దర్శనం, అన్ని దర్శనాలలోనూ విశిష్టమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలోని ఏ దర్శనానికి తీసిపోనటువంటి దర్శనం మాకుంది అని మన తొలితరం జాతీయోద్యమకారులు, మన సంస్కర్తలు ప్రపంచమంతా చాటి చెప్పటానికి వారికి ఆ నైతిక బలాన్నిచ్చినటువంటివి ఉపనిషత్తులు. 1893లో స్వామి వివేకానంద చికాగోలో సర్వమత సమ్మేళనంలో లేచి నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రధానంగా ఉపనిషద్వాణిని వినిపిస్తూ ఉన్నాడు. రాధాకృష్ణన్ ఉపనిషత్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు సోక్రటీస్తో, ప్లేటోతో, అరిస్టాటిల్తో లేదా క్రైస్తవ సాధువులతో వాటిని పోలుస్తున్నప్పుడు ఆయన ఉపనిషత్తుల యొక్క విజ్ఞానం ఎటువంటిదో, ఉపనిషత్తుల్లోని భావన ఎటువంటిదో, ఉపనిషత్తుల్లోని లోతు ఎటువంటిదో ప్రపంచానికి తెలియచేస్తూ ఉన్నాడు. ఈనాడు ఉపనిషత్తులు అనేవి మనకు కేవలం ఒక చారిత్రాత్మక విలువ కలిగినటువంటి లేదా భారతదేశ చరిత్రలో ఏదో ఒక కాలంలో ఒక విశిష్టమైన పాత్ర పోషించినటువంటి పుస్తకాలుగా మాత్రమే మనం భావించడానికి వీల్లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి తరం కూడా భారతదేశంలో, ప్రతి సామాజిక ఉద్యమం కూడా తలెత్తుతున్నప్పుడు, మేల్కొంటున్నప్పుడు కొత్త స్ఫూర్తి పొందడానికి ఉపనిషత్తుల వైపు చూస్తూ వచ్చాయి. ఆ విధంగా చూసినట్లయితే నేటి కాలానికి, నేటి మానవుడికి మరి ఎప్పటికన్నా కూడా, గతంలో అవసరమైన దానికన్నా కూడా మిన్నగా, ఎక్కువగా ఉపనిషత్తుల అవసరం ఉందని, వాటి ప్రాసంగికత ఉందని అనిపిస్తూ ఉంటుంది. అది ఏ విధంగా ఉందో కొన్ని ఉదాహరణల ద్వారా ఈరోజు మనం చూద్దాం. 17వ శతాబ్దంలో షాజహాన్ కుమారుడైనటువంటి దారాషికో, ఆయన రాజ్య ప్రలోభం కన్నా కూడా, రాజ్య వ్యామోహం కన్నా కూడా విజ్ఞాన వివేక వ్యామోహం ఎక్కువగా ఉన్న వ్యక్తిగా పేరుగాంచాడు. ఆయన సాధువు, దయాళువు. ఆయన భారతీయ వాంగ్మయంలో, సాహిత్యంలో ఉపనిషత్తులకు ఉన్న ప్రత్యేకతని తెలుసుకుని వీటిని పర్షియన్లోకి అనువదిస్తే బాగుంటుందని కొంతమంది అనువాదకులు నియమించి వాటిని పారసీక భాషలోకి అనువాదం చేశాడు. అటువంటి పారసీక భాషలోకి చేసిన అనువాదాన్ని లాటిన్ భాషలోకి 19వ శతాబ్దంలో అనువాదం చేస్తే, వాటిని 19వ శతాబ్దంలో షోపెన్హావర్ అనే ఒక జర్మన్ తత్వవేత్త వాటిని చదివి, అంటే ఉపనిషత్తుల యొక్క సంస్కృత మూలాన్ని కాదనమాట, దాని యొక్క పర్షియన్ మూలం యొక్క, లాటిన్ మూలం యొక్క జర్మన్ అనువాదాన్ని చదివి, అంత బలహీనమైన అనువాదాన్ని చదువుతూ కూడా ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో ఏ మానవుడికైనా కూడా ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయడం కన్నా మించినటువంటి వ్యాసంగం మరొకటి ఉండబోదు అనే నిర్ణయానికి వచ్చాడు ఆయన. ప్రపంచంలో మానవుడి దుఃఖం నివారణ కావాలంటే, మానవుడు ఒక వెలుతురు కోసం చూడాలంటే ఉపనిషత్తుల వైపు మాత్రమే చూడవలసి ఉంటుందని చెప్పాడు ఆయన. షోపెన్హావర్ ఆ మాటలు చెప్పిన తర్వాత, షోపెన్హావర్ యొక్క ప్రభావంతో 19వ శతాబ్దపు చివరిలోనూ 20వ శతాబ్ద ప్రారంభంలోనూ తలెత్తినటువంటి అస్తిత్వవాద తత్వశాస్త్రాలు, ముఖ్యంగా నీషే, హిడెగ్గర్ మొదలైన వాళ్ళంతా కూడా ఉపనిషత్తుల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారని చెప్పాలి. ఇది ఒక విధంగా జర్మన్ నేలలో. అదే సందర్భంలో మ్యాక్స్ ముల్లర్ చేసినటువంటి అనువాదాలు, ఉపనిషత్తుల యొక్క అనువాదాలు, వేదాల యొక్క అనువాదాలు, బ్రహ్మసూత్రాల యొక్క అనువాదాలు చదివి ఎమర్సన్ థోరో వంటి వాళ్ళు అమెరికాలో ఒక కొత్త రకమైన నైతిక ఆధ్యాత్మిక విప్లవం గురించి వాళ్ళు ఆలోచన చేశారు. సరే ఇంగ్లాండ్ సంగతి చెప్పనక్కర్లేదు. ఇలా చూసినట్లయితే యూరోప్లో అమెరికాలో 20వ శతాబ్దంలో ఉపనిషత్తులు గొప్ప సాంస్కృతికమైనటువంటి ఒక మెలకువని ఒక మేల్కొల్పుని కలిగించాయని చెప్పాలి. ఇదంతా కూడా సంస్కృత మూలాన్ని సరాసరి చదివి కాదు, సంస్కృత మూలం యొక్క అయితే ఇంగ్లీష్ అనువాదాలు, ఆ ఇంగ్లీష్ అనువాదాలు కూడా భారతీయ సంప్రదాయంలో పుట్టి పెరిగి భారతీయ వైదిక ధర్మ అనుష్ఠానంతో బలపడినటువంటి వాళ్ళు చేసిన అనువాదాలు కావు. ఇంగ్లీష్ వాళ్ళు లేదా జర్మన్లు చేసిన అనువాదాలు అవి చదివి బలహీనమైన అనువాదాలు చదివే ప్రపంచంలోని భావుకులు ఎంతోమంది భారతదేశం వైపు, ముఖ్యంగా ప్రాచీన భారతదేశం వైపు చూడడం మొదలుపెట్టారంటే ఉపనిషత్తుల యొక్క ప్రాముఖ్యత ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటువంటి ప్రాముఖ్యత ప్లేటో నమోదు చేసినటువంటి సోక్రటీస్ సంభాషణలో కూడా ఉంది. ఇటువంటి ప్రాముఖ్యత క్రైస్తవ, మహమ్మదీయ, ముఖ్యంగా సూఫీ సాధువులకు కూడా ఉంది. కానీ వాటికన్నా ఉపనిషత్తుల యొక్క ప్రత్యేకత ఎక్కడ ఉంది అని కానీ మనం ప్రశ్నించుకుంటే, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆలోచన చాలా వరకు అది ఒక కాలానికి లేదా ఒక దేశానికి పరిమితం కానటువంటి ఒక సార్వత్రిక సార్వకాలిక భావనని తీసుకురావడంలో ఉపనిషత్తుల యొక్క ప్రత్యేకత ఉందని మనం అనుకోవాలి. అటువంటి ప్రత్యేకత ఏమిటి అన్న దాని మీద 20వ శతాబ్దంలో చాలామంది మేధావులు ఉపనిషత్తుల సందేశం ఏమిటి, ఉపనిషత్తులు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి అని చెప్పి ఆలోచన చేశారు. దాని గురించి ఉపనిషత్తుల యొక్క మూల సారాంశం ఏంటని దాని మీద ఏ ఇద్దరు ఏకీభించారని చెప్పలేం, ఎవరి దర్శనంలో వాళ్ళు ముందుకు వెళ్ళారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని కనీస అంశాల మీద మాత్రం ఏకీభించారని చెప్పవచ్చు. అవి ఏమిటో చూద్దాం మనం. ఉపనిషత్తులు భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అనే మూడింటిని మనం ప్రస్థానత్రయం అని చెప్పి వైదిక సంప్రదాయంలో పేర్కొంటూ ఉంటాం. ఈ మూడు గ్రంథాలపైన ఎవరైనా భాష్యం రాయగలిగితే అతడికి భారతదేశంలో భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక భాష్యకారుడిగా మాత్రమే కాక ఒక దార్శనికుడిగా ప్రతిపత్తి లభిస్తూ వచ్చింది. అసలు ఈ మూడిటి మీద వచ్చినటువంటి భాష్యాలకి భాష్యాలు రాయడమే ఒక జీవితకాలపు తప ఫలితంగా ఈ దేశంలో తరతరాలుగా తాత్వికులు మేధావులు భావిస్తూ వచ్చారు. ముఖ్యంగా మనం త్రిమతాచార్యులు అని చెప్పుకునేటువంటి శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఈ ఉపనిషత్తులకి, భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడం ద్వారానే వారు అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అని చెప్తున్నటువంటి, ఈరోజుగా పేర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి వైదిక మత భేదాలని వాళ్ళు స్థాపించిన వాళ్ళు అయ్యారు. ఈ ముగ్గురు కూడా తమ దర్శనాల్లో ఉన్నటువంటి ఈ ప్రత్యేకతలకి, అద్వైతం కానీ, విశిష్టాద్వైత ద్వైతం కానీ మూడిటికి కూడా వాళ్ళు ఉపనిషత్తుల్ని ఆధారంగా తీసుకున్నారు, ఉపనిషత్తుల యొక్క పాఠాన్నే ఆధారంగా తీసుకున్నారు. అంటే ఒకే పాఠం ముగ్గురికి మూడు విధాలుగా అనిపించింది. మరి మూడు విధాలుగా అనిపించడమే కాదు, మూడు సంప్రదాయాలుగా. మళ్ళీ ఒక్క అద్వైతంలోనే అనేకానేక అద్వైతాలు, అందులో శంకరాచార్యుల అద్వైతం, తర్వాత వచ్చిన నింబార్కాచార్యులు, లేకపోతే వల్లభాచార్యులు, చైతన్యులు, ఒక రకం కాదు, ఒక అద్వైతంలోనే ఎన్నో అద్వైత ధోరణులు. కాశ్మీర అద్వైతం వేరు, భేదాభేద అద్వైతం వేరు, అచింత్య భేదాభేద అద్వైతం వేరు, ఇలా రకరకాలుగా అవి పరిడవిలుతూ వచ్చాయి. అంటే ఇటువంటి ఈ రకమైనటువంటి దానికి ఆస్కారం కల్పించడంలో ఉపనిషత్తుల యొక్క దర్శనంలో మనం గమనించవలసింది ఏంటంటే, ఉపనిషత్తులు ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం లేదా ఒక గోత్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వారి దర్శనాన్ని ప్రకటించి ఉండి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండి ఉండేది కాదు. కానీ ఉపనిషత్తులు అలా కాదు. ఉపనిషత్తులు అనేవి వివిధ వైదిక శాఖలకు చెందినటువంటి, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వేదాలకు చెందినటువంటి, నాలుగు వేదాలకు చెందినటువంటి, నాలుగు వేదాల యొక్క శాఖలకు చెందినటువంటి, శాఖల యొక్క మళ్ళా ప్రశాఖలకు చెందినటువంటి వివిధ రకాల ఆలోచనాపరులు, చింతకులు వారి వారి క్రమంలో, వారి వారి అన్వేషణ క్రమంలో వారు వారు ఏదైతే స్ఫురిస్తూ వచ్చిందో దాన్ని చెప్తూ వచ్చారన్నమాట. అంటే దానిలోనే ఒక బహుళతకి అవకాశం ఉంది. బహుళాభిప్రాయాలు, బహుళ అనుభవాల ఆధారంగా ఏర్పడిన బహుళాభిప్రాయాల్లోంచి వచ్చినటువంటి సత్యాలు. అందుకనే ఋగ్వేదంలో సత్యం ఒకటే, తెలిసిన వాళ్ళు దాన్ని వేరువేరుగా చూస్తున్నప్పటికీ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వేరువేరు విప్రులు దాన్ని వివిధంగా చూస్తారు, వేరువేరుగా చూస్తారు. ఏకం సత్ విప్రం బహుధా వదంతి, బహుధా చూస్తారు. బహుధానే చాలా ముఖ్యమైన పదం. ఈనాడు మనం ప్లూరలిజం అని దేనైతే ప్రస్తుతిస్తున్నామో అటువంటి ప్లూరలిజం గురించి ఆ రోజు వాళ్ళు మాట్లాడారు. 10 మంది 10 రకాలుగా చూడడానికి అవకాశం ఉన్నటువంటిది, కానీ సత్యం ఒకటే. ఆ ఒకటే అన్నది ఎప్పుడు కూడా సత్యం ఒకటే అని ఆగదు. ఒకటే అని దానికి చెప్తున్నటువంటి ఈ రెండవ క్వాలిఫయింగ్ స్టేట్మెంట్ ఏమిటంటే బహుధా. ఆ బహుధా అన్న దానిలో ఉపనిషత్తుల యొక్క ఆ బహుళత ఉంది, ఆ బహుళ పార్శ్వ దర్శనం ఉంది. కాబట్టి దాని నుంచి వివిధ రకాలైన వ్యాఖ్యానాలకి అవకాశం లభించింది. ఆ బహుళత లేదా ఆ బహుధా చెప్పడం అనేది ఉపనిషత్తుల యొక్క విలువను పెంచేదే తప్ప తగ్గించేది కాదు. అంటే ఒకే సత్యం వైపు 10 తోవలగుండా మనుషులు చేరడాన్ని, 10 తోవలగుండా అన్వేషకులు, సాధకులు, జిజ్ఞాసులు చేరుతున్నటువంటి ఒక గొప్ప జీవిత దృశ్యాన్ని మనం ఉపనిషత్తుల్లో చూస్తామన్నమాట. ఆ విధంగా చూడడంలో అంతిమ గమ్యం అయితే మాత్రం వాళ్ళు ప్రధానంగా ఒకటే, అది పరమసత్యం. ఆ పరమసత్యాన్ని వాళ్ళు 3 రకాల అనుభవాలుగా, నన్ను అడిగితే ఉపనిషత్తుల యొక్క పరమసత్యాన్ని వాళ్ళు ఎన్ని రకాల అనుభవాలుగా చెప్పారు అంటే చాలా చెప్పుండొచ్చు, కానీ మన ఒక స్పష్టత కోసం చెప్పాలంటే 3 రకాల అనుభవాలుగా పరమసత్యాన్ని వాళ్ళు నిర్వచించారని చెప్పవచ్చు. ఆ 3 రకాల అనుభవాల్ని ఒక్కొక్కటి చూద్దాం మనం. ఉపనిషత్తులు, ఆ మాటకొస్తే వేదాలు, పరమసత్యం అనేది ఒకటి ఉంది, పరమసత్యం అనేది ఉంది. దాన్ని తెలుసుకున్నదో నీకు కలిగేది ఏమిటి? అసలు నువ్వు దాన్ని ఎందుకు తెలుసుకోవాలి? దాన్ని తెలుసుకోవాలనే ఆరాట నీకు ఎందుకు కలుగుతోంది? అది దానికి నీకున్న సంబంధం ఏమిటి? ఆ పరమసత్యం ఏమిటో తెలియకుండానే ప్రపంచంలో ఎంతోమంది పుట్టి పెరిగి మరణిస్తూ ఉన్నారు కదా. నీకు లేదా నాకు లేదా ఏ కొద్ది మందికో ఈ రకమైన ఆలోచన లేదా ఈ వ్యగ్రత, ఈ బాధ ఎందుకు ఉండాలి అన్నటువంటి ప్రశ్నకి వేదాలు, ఉపనిషత్తులు కూడా ఒక సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నం చేశాయి. అరవిందులు ఏమన్నారంటే, ఆయన వేద రహస్యం అనే ఒక పుస్తకం, సీక్రెట్ ఆఫ్ ద వేద అనే పుస్తకంలో ఆయన ఏమన్నారంటే, వేదాలు మొత్తం అంతా కూడా ఒక అనుభవం గురించి మాట్లాడాయని అనుకుంటే ఆ అనుభవాన్ని ఆయన అభయం అన్నారు. ఆయన అభయం అంటే సాధారణంగా రూఢ్యర్థంలో మనం ఒక రక్ష, ఒక ధైర్యం చెప్పడం అన్నటువంటి అర్థంలో మనం వాడుతున్నాం. కానీ అభయం అంటే భయం లేకపోవడం, భయరాహిత్యం, భయం యొక్క అభావం. భయం అనేది లేకపోవడం అభయం అన్నమాట. భయం అనే దాన్ని ఉపనిషత్తులు లేదా వేదాలు ఒక ప్రధానమైనటువంటి మానవ సమస్యగా పరిగణించాయి. అసలు అన్ని రకాల మానవ సమస్యల యొక్క, ప్రతి ఒక్క సమస్య యొక్క మూల రూపం ఏదైనా ఆలోచించినట్లయితే అన్ని రకాల మానవ సమస్యలు దాదాపుగా భయం అనే చోటకి వచ్చేరుతాయి. మానవ సమస్యల యొక్క ప్రాథమిక మూలం భయంలో ఉంది. కాబట్టి భయరాహిత్యాన్ని కానీ మనం కోరుకోగలిగితే, భయరాహిత్యాన్ని కానీ మనం చేరగలిగినట్లయితే మనం అన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతాము. ఏ విధంగా అయితే బుద్ధుడు మానవ దుఃఖానికి కారణం తృష్ణ అన్నాడో, ఉపనిషత్తులు మానవ దుఃఖానికి కారణం భయం అన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే తృష్ణామూలం కూడా భయమే, తృష్ణ కారణం కూడా భయమే. ఉపనిషత్తులు ఏమన్నాయంటే భయం లేకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? భయం ఎందుకు ఉంటుంది? భయం ఎవరి నుంచి ఉంటుందంటే, భయం ఎప్పుడు నీకు తెలియని దాని నుంచి భయం కలుగుతుంది. తెలిసిన దాని నుంచి కూడా భయం కలగవచ్చు, కానీ తెలిసిన దాని నుంచి తెలియనటువంటి అనుభవం సంప్రాప్తం అవుతుందేమో అని భయం కలుగుతుంది. లేదు, తెలిసిన దాని నుంచి నీకు తెలియనటువంటి అనుభవం ఏదైనా సంప్రాప్తం అవుతుందేమో భయం కలుగుతూ ఉండాలి. ఉదాహరణ, ఒక పులి ఉంది, పులి భయకారకం అనేది మనకు తెలుసు, కానీ ఎందువల్ల భయకారకం? పులి మనని ఏం చేస్తుందో మనకు తెలియదు. ఆ తెలియకపోవడం వల్ల ఏంటి భయం? పులి మనని ఏమీ చేయదో అని తెలిస్తే మనకు భయం ఉండకపోవచ్చు. అట్లానే రోగం, అట్లానే పొరుగువాడు, అలానే పక్కవాడు, అలానే ప్రతి ఒక్క నూతన అనుభవం, ప్రతి నూతన అనుభవం, నూతన ప్రదేశం, నూతన వ్యక్తి, నూతన ముఖం, ఆ మాటకొస్తే మన కొత్తగా వినిపించే మాటలు, కొత్తగా పలకరించేటటువంటి పిలుపులు, కొత్తగా మన చేరవచ్చే చేతులు, చేతలు, ప్రతి ఒక్కటి కూడా మనకి భయకారకాలుగా ఎందుకున్నాయంటే అవి మనకి తెలియనందువల్ల భయకారకాలుగా ఉన్నాయి. అంటే మనవి కాని ప్రతిదాన్ని చూసినా సరే, నిన్ను కాని దాన్ని దేన్ని చూసినా సరే నీకు భయం కలుగుతుంది అనమాట, లేదా నాకు భయం కలుగుతుంది అనమాట. ఇటువంటి భయం నుంచి ఎలా బయటపడాలి, భయరాహిత్యం లేదా భయ నివృత్తి ఎట్లా జరుగుతుంది, ఇది ప్రధానంగా వేదం, ముఖ్యంగా ఉపనిషత్తులు తమకై తాము వేసుకున్న ప్రశ్న కింద మనం పరిగణించవలసి ఉంటుంది. ఉపనిషత్తులు చర్చించినటువంటి ముఖ్యమైన 3 మానవానుభవాల్లో అభయం అనేది ఒక అనుభవంగా మనం చెప్తూ ఉన్నాం. అభయానికి ఉపనిషత్తులు అభయం వైపుగా మనం తీసుకెళ్ళడానికి ముందు భయం గురించి ఆలోచించాయి. భయం అనేది ప్రధాన మానవ అనుభవం కింద, అన్ని రకాల మానవ సమస్యల యొక్క మూలం కింద, మూల కారకం కింద, సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లం కింద, సమస్య యొక్క ప్రధాన భూమి కింద అవి భయాన్ని సంభావించాయి. భయానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను కాక మరొకటి ఉంది అని కానీ అనిపిస్తే అది భయానికి కారకం. ఒకవేళ ఎవరైనా నువ్వు మాత్రమే ఉన్నావు, మరొకటి లేదు అని కానీ చెప్పినట్లయితే అప్పుడు నీకు భయం ఉండదు. అంటే నేను కాక మరొకళ్ళు లేరు అని ఎట్లా చెప్తావు? ఈ ప్రపంచంలో ఎంతోమంది మనుషులు ఉన్నారు, పశుపక్ష్యాదులు ఉన్నాయి, చరాచరాలు ఉన్నాయి, జీవజాలం ఉంది, సూక్ష్మక్రిముల నుంచి గ్రహాంతర జీవుల దాకా ఎన్నో స్థాయిల్లో 80 లక్షల జీవరాశులు ఉన్నాయి, ఏమి లేదని ఎట్లా చెప్తావు? అంటే లేదు, వాటన్నిటిలో ఉండేది, నీలో ఉండేది ఒకటే, అవి నీకన్నా అన్యం కాదు అని కానీ చెప్పినట్లయితే, అని కానీ నువ్వు తెలుసుకున్నట్లయితే అప్పుడు నీకు నేను దేని నుంచి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నా బిభేతి కుతశ్చనేతి. అంటే అటువంటి మానవుడికి భయమే కలిగే అవసరం ఉండదు. ఎవరిని చూసినా సరే అతనికి శత్రువు ఉండడు. అతనికి దేని నుంచి భయపడవలసిన అవసరం ఉండదు. తెలిసిన దాని నుంచి కానీ, తెలియని దాని నుంచి కానీ, దగ్గర దాని నుంచి కానీ, దూరం దాని నుంచి కానీ, పగటి దాని నుంచి కానీ, రాత్రి దాని నుంచి కానీ, ఏ విధమైనటువంటి ఏ మూల నుంచి, ఏ పార్శ్వం నుంచి కూడా అతనికి భయం కలిగించేది ఏది కనిపించదు. అటువంటి ఒక ఏకత్వ స్ఫురణ, అటువంటి ఒక సర్వాంతర్యమైన ఒక సత్య స్ఫురణ, అటువంటి ఒక సత్యం ఉంది అనే ఒక మెలకువ, దాన్ని తెలుసుకోవడం కోసం, దాన్ని కలిగించడం కోసం ప్రధానంగా ఉపనిషత్తులు పాకులాడాయి. అంటే అభయం కలగాలి అంటే, భయరాహిత్యం కలగాలి అంటే, నీలోనూ అన్నిట్లోనూ ఉన్నటువంటిది ఏదో, అది ఆ ఏకత్వం, అది ఒకటే, అది అనేకం కాదు అనేటటువంటిది, అది ఒక సూత్రం. ఈ సాక్షాత్కారాన్ని కలిగినట్లయితే అప్పుడు నీకు అభయం అనేది అనుభవంలోకి వస్తుంది. భయం సాధారణ అనుభవం, పుట్టి పెరుగుతున్న మనుషులందరికీ భయం ఉంటుంది. భయం నుంచి నివృత్తి చెందాలి అంటే, భయం నుంచి నువ్వు బయటపడాలంటే, విముక్తి చెందాలంటే, నీకు నీలోనూ బయట వాళ్ళలోనూ పక్క వాళ్ళలోనూ ప్రపంచమంతా కూడా, చరణంలోనూ అచరణలోనూ కూడా అన్నిట్లో ఉన్నది ఒకటైన స్ఫురణ కలగాలి. ఒకటైన స్ఫురణ కలగడం ఒక రకమైన అనుభవం. అది కేవలం జ్ఞానం వల్ల మాత్రమే కలిగేది కాదు, పరిజ్ఞానం వల్ల మాత్రమే కలిగేది కాదు, అది నీకు ఒక అనుభవం కలగాలి. దీనికి ఉపనిషత్తులు వాడిన పదం ఏమిటంటే, ఒక జ్ఞానంతో కలిగే అనుభవానికి వాళ్ళు ప్రజ్ఞానం అని పేరు పెట్టారు. మామూలుగా విజ్ఞానం అంటే నీకు తెలుస్తుంది కానీ నీకు అనుభవంలోకి రాకపోవచ్చు. భూమి గుండ్రంగా ఉంది, అది విజ్ఞానం. భూమి గుండ్రంగా ఉందని నాకు నా అనుభవంలోకి రావట్లేదు. భూమి గుండ్రంగా ఉందని నాకు తెలుసు కానీ నాకు భూమి బలపరపుగానే కనబడుతుంది. ఇది విజ్ఞానం మాత్రమే. కానీ ప్రజ్ఞానం కలిగినప్పుడు నీకు భూమి గుండ్రంగా ఉందని తెలియడమే కాక గుండ్రంగా ఉందని అనుభవంలో కూడా వస్తుందన్నమాట. అటువంటి ఒక ప్రజ్ఞానం వైపు ఉపనిషత్తులు మానవుల్ని మేల్కొల్పడానికి, మన అంతరంగంలో అటువంటి ఒక స్థిరత్వాన్ని పెంపొందింపచేయడానికి అవి ఆలోచన చేశాయి. ఉపనిషత్తులు తమ అన్వేషణ అంతటా కూడా ఏ విధంగా అయితే అభయం గురించి, అభయ ప్రాప్తి గురించి మాట్లాడాయో, అదేవిధంగా మరొక మానవానుభవం గురించి వాళ్ళు తప్పించినటువంటి దాన్ని మనం అమృతం అనవచ్చు. అంటే ఉపనిషత్తుల యొక్క ప్రధానమైన సమస్య, బుద్ధుడికి ఏ విధంగా అయితే దుఃఖం, మృత్యు ఆయన కూడా బాధ పెట్టాయో, ఉపనిషత్తుల యొక్క ప్రధానమైన సమస్య కూడా మృత్యు. మృత్యు అంటే నశించిపోవడం, లయించిపోవడం, క్షయించిపోవడం. ఇది జరుగుతుంది. మృత్యు అంటే నాకు సంభవించే అంటే ఏదో ఒక రోజున సంభవించే చావునే కాదు, అసలు మర్త్యత్వం, నశించిపోవడం, క్షీణించిపోవడం, తొలగిపోవడం. ఏదైతే జ్ఞానం ఈ శరీరం అనే ఒక ఉపాధిని ఆశ్రయించుకుందో, ఈ ఉపాధి ఒక రోజుకి తొలగిపోతుంది, ఉండదు, పక్కకి పడిపోతుంది. దీన్ని తీసుకువెళ్ళి వదిలిపెట్టేస్తారు. ఉపనిషత్తులు ఒక చోట చెప్పినట్లుగా, అంతవరకు ప్రతివాడిని కూడా నా అన్న, నా అక్క, నా చెల్లెలు అంటాడు. కానీ ఒక్కసారి వాళ్ళంతా మరణించిన తర్వాత వాళ్ళని ఎవరో కూడా మనుషులుగా నా అక్క, నా అన్న, నా చెల్లెలు అనడు. అవన్నీ కూడా కేవలం కళేబరాలు మాత్రమే అవుతాయి అని. ఒక్కసారి జ్ఞానం ఉపాధి నుంచి విడిపడగానే, ఆ ఉపాధి కింద పడగానే, ఆ ఉపాధి ఏమైపోతుంది, ఆ దేహం ఏమైపోతుంది, ఆ ఫలం ఏమవుతుంది, ఆ వృక్షం ఏమవుతుంది, ఆ జంతువు ఏమవుతుంది, ఆ కీటకం ఏమవుతుంది, ఆ రెక్కల పురుగు ఏమవుతుంది. ఇది ఉపనిషత్తుల తాలూకు ప్రధానమైనటువంటి అన్వేషణ. ఎక్కడికి పోతుంది ఇది? ఇది నిజమా కాదా? ఇదే నిజమైనట్లయితే, ఒకవేళ దేహమే నిజమైనట్లయితే, మరి అది పోగానే జ్ఞానం పోవాలా? కానీ దేహమే నిజమైనట్లయితే, దేహంతో అంతా అంతరించేటట్లయితే, ఈ మానవ ప్రపంచం ఇట్లా ఉండి ఉండేది కాదు. మనిషి నుంచి మనిషికి వెలుతురు అంది ఉండేది కాదు. ఆ మనిషి మనకి స్వప్నంలో కనబడి ఉండేవాడు కాదు. ఆ మనిషి మన యొక్క అంతశ్చేతంలో నిలబడి ఉండేవాడు కాదు. అతని శరీరంతో పాటు అతను కూడా తొలగిపోయి ఉండేవాడు. కానీ ఏ విధంగా అయితే మనం ఒక పండు తిన్నప్పుడు పండు అంతరించినప్పటికీ రసస్ఫూర్తి మన దేహంలోకి ప్రవేశిస్తూ ఉందో, అదేవిధంగా ఒక దేహ ఉపాధి తొలగిపోయినప్పటికి కూడా ఆ దేహాన్ని అంతదాకా ఆశ్రయించుకుని జీవించినటువంటి ఒక జ్ఞానం, ఒక ప్రజ్ఞానం, ఒక స్ఫురణ, అది మాత్రం అక్కడితో ఆగటం లేదు. దానిలో అవ్యయం కానిదేదో, అక్షయం కానిదేదో, మరి మృతం చెందందేదో ఒకటి ఏదో నిలబడి ఉండాలి. అది ఏది? అటువంటిది ఉందా లేదా అన్న ఒక పెద్ద విచికిత్స ఉపనిషత్తులన్నీ కూడా చేపట్టాయి. అటువంటి ఒక విచికిత్సలో భాగంగా అవి చెట్టు చివరికి అమృతం వైపుగా ఆలోచన చేశాయి అన్నమాట. మొదటి సూత్రాన్ని మనం అభయం అనుకున్నట్లయితే, రెండో సూత్రాన్ని మనం అమృతం అనుకోవచ్చు. అమృతం అంటే మనకి చిన్నప్పుడు దేవదానవులు పాల సముద్రాన్ని చిలికారని, అందులోంచి అమృత భాండం వచ్చిందని ఒక కథగా విన్నాం మనం. మనందరికీ ఎక్కడనో ఈ కథ మనలో చాలా బలంగా నాటుకుని ఉంటుంది. అమృతం అనేది ఒక వస్తువు అని, అమృతం అనేది ఒక పానయోగ్యమైనటువంటిదని, అమృతాన్ని ఎవరో మన చేతికి అందిస్తారని, అమృతం అనేది ఒక దృశ్యమానమైనటువంటి చూడగలిగినటువంటి ఒక ట్యాంజిబుల్ థింగ్ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ అమృతం అనేది ఒక వస్తువు కాదు, అమృతం అనేది ఒక అనుభవం కూడా కాదు, అమృతం అనేది ఒక జ్ఞానం, ఇంకా చెప్పండి ఒక ప్రజ్ఞానం అని తెలుసుకోవడం ఉపనిషత్తుల యొక్క క్రమంలో మనకు అడుగడుగునా కనిపిస్తూ వస్తుందన్నమాట. అమృతం అనేది ఏ రోజు మనకు లభించేది కాదు. మృత్యు అంటే మృత్యు అనేది కూడా ఏదో ఒక రోజు మనకి హఠాత్తుగా తటస్థించేది కాదు. మృత్యు అనేది అనుక్షణం, రోజు రోజు ఇప్పుడు నేను ఉన్నాను అంటే నాకు చాలా వరకు నా జీవితం క్షయించినంత మేరకు, నా జీవితం గడిచిపోయినంత మేరకు, నా ఆయువు తగ్గినంత మేరకు నా మృత్యు నాకు వచ్చినట్లే. అంటే నేను ఈరోజు నా జీవితం అంటే నేను జీవించవలసిన జీవితం మరియు నేను ఇంతవరకు జీవించినటువంటి జీవితం, నేను ఇంతవరకు జీవించిన జీవితం మేరకు మృత్యువు, నేను జీవించబోతున్న జీవితం మేరకు ఇంకా మృత్యువు కాదంతే. అదేవిధంగా అమృతం అనేది ఏదో ఒక క్షణం లభించేది కాదు, అది ఇంతవరకు నాకు కలిగినటువంటి జ్ఞానం, నేను పొందబోయే ప్రజ్ఞానం, రెండు కలిగితే అమృతం అవుతాయి. ఆ అమృతం అనేది ఎటువంటిది, అమృతాన్ని ఎలా పొందాలి? అమృతం అనేటటువంటిది ఒక అత్యంత అభిలషణీయమైనటువంటి, ఎవరు మానవుడు అమరుడు కానివాడెవడు? అందుకనే దాశరథ రంగాచార్య గారు ఉపనిషత్తుల్ని తెలుగులోకి అనువాదం చేయడానికి అమృత ఉపనిషత్తులు అని పేరు పెట్టాడు ఆయన. దాన్ని ఎందుకు మీరు అమృత ఉపనిషత్తులు అని పేరు పెట్టారు అని అడిగితే, అమృతం అనే పేరు ఉపనిషత్తుల్లో అమృతం అనే పదం తరచూ వచ్చినందువల్లే కాదు, ఉపనిషత్తులు అమృతం గురించే మాట్లాడాయి అని ఆయన ఏమన్నా అంటే, అమృతం అంటే మరణం లేకపోవడం కాదు. మరణం అనేది ప్రకృతి ధర్మం, మరణం ఉంటుంది. మరణం లేకపోతే ఈ ప్రపంచం ఇలా ఉండుండేది కాదు, అసలు ప్రపంచం వాసయోగ్యమై ఉండేది కాదు, కొత్తగా పుడుతున్న శిశువులకి ప్రపంచంలో చోటు ఉండేది కాదు మరణమే లేకపోయి ఉంటే. మరణం అనేది ఉంటుంది, మరణం తప్పనిసరి, కానీ మరణ భయం లేకపోవడాన్ని అమృతం అంటున్నాను నేను అన్నాడు ఆయన. అంటే మరణ భయం లేకపోవడాన్ని ఆయన అమృతంగా నిర్వచించడం చాలా చాలా మనని ప్రోత్సహించేటటువంటి, చాలా స్ఫూర్తి కలిగించే పదం. అయితే అమృతం అంటే కేవలం మరణ భయం లేకపోవడం మాత్రమే కాదు, అసలు అమృతం అనేది మరణంతో సంబంధం లేనటువంటి ఒక, అంటే దాన్ని మనం మరణం యొక్క అభావంగా చూడకుండా లేదా మరణాన్ని దాటినటువంటి దశగా చూడకుండా, అసలు మరణంతో నిమిత్తం లేని ఒక దశగా, ఒక పాజిటివ్ ఫినామినాన్గా దాన్ని మనం చూడవలసి ఉంటుందన్నమాట. అది ఏ విధంగా చేసాయి ఉపనిషత్తులు అంటే, అవి ప్రధానంగా నేను ఈ జీవితంలోనే ఈ జీవిస్తూనే నేను అమృతత్వాన్ని ఎలా అందుబాటులోకి తెచ్చుకోవాలి, ఎలా గ్రహించాలి, ఇది ఉపనిషత్తులు మాట్లాడాయి. ఉపనిషత్తులు నేను మరణించిన తర్వాత పరలోకం చేరాలి, నేను మరణించిన తర్వాత మరణాన్ని జయించాలి అన్నది కాదు అక్కడ విషయం. నేను జీవిస్తూ ఉండగానే నా జీవితంలోనే నా దేహ ఉపాధి నుండి నేను పక్కకి తొలగి ఒక అడుగు పక్కకి జరిగి నన్ను నేను తెలుసుకోవడం ఎట్లా, ఆ తెలుసుకోవడాన్నే వాళ్ళు దాన్ని అమృతత్వంగా భావించారు. దాన్ని ఎటువంటి విద్య ద్వారా సాధించాలని వాళ్ళు ఆలోచించారో ముందు ముందు చూద్దాం. అభయం అమృతం అనే రెండు అనుభవాలే కాక ఉపనిషత్తులు అన్నిట్లోనూ కూడా ఒక చాలా పదే పదే ఒక వివశత్వంతో పారవశ్యంతో పాడినటువంటి ఒక అనుభవం ఆనందం. ఆనందం గురించి అసలు ఆనందం, ఆనందం బ్రహ్మేతి విజానాత్ అంది తైత్తిరీయ ఉపనిషత్తు. ఆనందమే పరమసత్యం. ఆనంద స్థాయికి చేరుకున్న తర్వాత, ఆనంద శిఖరారోహణ చేరిన తర్వాత ఇక ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు, అది చరమస్థితి కింద. అమృతం కన్నా అభయం కన్నా మించినటువంటిది, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆనందం అనేది అమృతం, అభయం అమృతం తర్వాత చివరిమెట్టని చెప్పచ్చు అనమాట. మొదట అభయం, బహిరాహిత్యం, భయం లేదు నీకు. అమృతం, మరణిస్తావు లేదా క్షయిస్తావు, క్షీణిస్తావు అన్నటువంటి బాధ లేదు. అప్పుడు నీకు సిద్ధించేది ఏమిటో ఆనందం. ఎందుకు నువ్వు ఉపనిషత్తులు చదవాలి, ఎందుకు నువ్వు వేదాల వైపుగా చూడాలి, ఏమిటి చెప్తున్నాయవి, ఏమిటి వాటిలో ఉన్న ప్రాసంగికత, ఇన్ని వేల ఏళ్లుగా అవి ఈ దేశం మీద ఈ దేశంలో వికసిస్తూ అవి వాటి నుంచి సర్విస్తున్నటువంటి ఆ పరిమళాలు ఎటువంటివి అంటే, అది ఆనంద పరిమళాలు, ఆనంద లహరి. అది ఆనందం వల్ల, ఆ ఆనందాన్ని కలిగించే స్ఫూర్తి వల్ల నువ్వు జీవితాన్ని పూర్తిగా జీవించిన సంతోషం నీకు కలుగుతుంది, నువ్వు పూర్తిగా జీవితాన్ని జీవించిన స్ఫురణ నీకు కలుగుతుంది, నీ జీవితం నీకు పూర్తిగా సాధికారికంగా అనుభవంలోకి వస్తుంది అనమాట. అందువల్ల ప్రతి మానవుడి యొక్క చరమ అభిలాష, వాళ్ళు కోరవలసినటువంటి గంతవ్యం, గమ్యం, వాళ్ళు ప్రాప్యం ఏదైనా ఉంటే అది ఆనందమే అని ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి. అటువంటి ఆనంద స్థితి, అటువంటి ఆనందాన్ని పొందడానికి, ఆనందం అంటే దుఃఖరాహిత్యం కాదు. మళ్ళీ ఇది కూడా ఉపనిషత్తుల్లోని అభయం అమృతం ఆనందం అనేవి కేవలం ఏదో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ యొక్క అభావాన్ని సూచించేవి కావు. ఒక రుణాత్మక భావనని లేకుండా చేసే ధనాత్మక భావనలు కావు, వాటికి అవే సహజంగా ధనాత్మక గుణాత్మక ఘనాత్మక భావనలు అన్నమాట. అవి ఆనందం అనేది దానికి అదే ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక స్థితి. అది దుఃఖరాహిత్యం కాదు, లేదా దుఃఖాన్ని దాటడం కాదు. అందువల్ల ఆనందం అనేది మనకు తెలిసినటువంటి అనేక సమానార్థక పదాలైనటువంటి సుఖం, సంతోషం, హాయి, ఇటువంటి సౌకర్యం, సదుపాయం, ఇటువంటి పదాలన్నిటికన్నా కూడా విస్తృతమైనటువంటి బలమైనటువంటి పటిష్టమైనటువంటి శాశ్వతమైన పదం కింద ఆనందం అన్న పదాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి ఆనందం ఎలా సిద్ధిస్తుంది? ఆ ఆనందం దుఃఖాన్ని జయించడం ద్వారా లేదా శోకరాహిత్యం ద్వారా ఆనందం రాదు. శోకరాహిత్యం అవగానే ఆనందం రాదు. శోకరాహిత్యం అవగానే బహుశా ఒక తటస్థత, ఒక ఉదాసీనత ఏర్పడవచ్చు. ఏ విధమైనటువంటి భావరహితమైన స్థితి ఏర్పడవచ్చు శోకరాహిత్యం. బహిరాహిత్యం వల్ల భావరహిత స్థితి ఉండవచ్చు, కానీ బహిరాహిత్యం ధైర్యంగా మారాలని లేదు, బహిరాహిత్యం అభయం కావాలని లేదు. అదేవిధంగా శోకరాహిత్యం ఆనందం కావాలని లేదు. ఆనందం దానికదే ఒక పువ్వులాగా, ఒక పండులాగా, ఒక నదీ ప్రవాహంలాగా, ఒక వెన్నెల్లాగా, సూర్యకాంతిలాగా, దానికదే ఒక విస్పష్టమైనటువంటి ఒక ఉనికి. ఆ ఆనందాన్ని ఎలా సంప్రాప్తించుకోవాలి, ఆనంద సీమకి ఎట్లా చేరాలి, ఇది ఉపనిషత్తులు వేసుకున్నటువంటి మూడవ ముఖ్యమైనటువంటి ప్రశ్న అన్నమాట. ఉపనిషత్తులు పరమసత్యం గురించి వెతుకులాడాయి, బ్రహ్మన్ గురించి ఆలోచన చేశాయి, లేదా బ్రహ్మన్ని ఎలాగ నిరూపించాలని ప్రయత్నించాయి అని చెప్పడం ఒక రకమైనటువంటి వ్యాఖ్యానం మాత్రమే. యథార్థానికి ఉపనిషత్తులు పరమసత్యం యొక్క ప్రతిష్టాపన గురించి ప్రయత్నించిన దానికన్నా కూడా పరమసత్యానికి నీకు మధ్య, లేదా పరమసత్యానికి నాకు మధ్య ఉన్నటువంటి బంధం ఎటువంటిది, దాన్నే మన వాళ్ళు ఆత్మ పరమాత్మ బంధాన్ని ఉపనిషత్తులు చెప్పడానికి ప్రయత్నించాయి. మనిషిలో ఉన్నటువంటి సత్యాన్ని ఆత్మనని, మనిషికి బయట ఉన్న సత్యాన్ని బ్రహ్మనని అనడానికి ప్రయత్నించాయి. రెండిట్లోనూ ఉన్నటువంటి ఒక అభేదత్వాన్ని, ఏకత్వాన్ని చూపించడానికి ప్రయత్నించాయని ఒక చాలా స్థూలంగా మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఉపనిషత్తులు ఇంత స్థూలంగా చెప్పడానికి ప్రయత్నించలేదు, ఇంత స్థూలంగా ఎక్కడా చెప్పలేదు కూడా. తత్వమసి అంటున్నప్పుడు కూడా ఆ తత్వమసి అనే మాటకు తత్వం అసి అంటే అది నువ్వే అయి ఉన్నావు అని చెప్తున్నప్పుడు కూడా అది నువ్వే అయి చెప్తున్నావు అన్న దానికి ముందు అవి ఎంతో చర్చ చేశాయి, ఎంతో సూక్ష్మంగా, ఎంతో సంక్లిష్టమైనటువంటి పొరల్ని విప్పదీస్తూ నెమ్మదిగా జాగ్రత్తగా అవి బంధాన్ని అనుబంధాన్ని ప్రకటించే ప్రయత్నం చేసి ఆ రకంగా చెప్పాలంటే ఉపనిషత్తుల్లో ప్రధానంగా కనవచ్చేది ఏమిటంటే పరమసత్యానికి నాకు మధ్య, పరమసత్యానికి నీకు మధ్య, పరమసత్యానికి మానవుడికి మధ్య, ఆ మాట వస్తే పరమసత్యానికి ప్రాణికి మధ్య. ఉపనిషత్తులో కేవలం మానవుడి గురించి మాత్రమే మాట్లాడలేదు, ప్రాణికి పరమసత్యానికి మధ్య ఉన్నటువంటి ఒక బంధాన్ని లేదా అనుబంధాన్ని, ఇటువంటి అనుబంధం తెలుసుకోవడం వల్ల ఆ ప్రాణికి కలిగే అభయం, అమృతం, ఆనందం, ఈ స్థితుల గురించి ఉపనిషత్తులు ఆలోచించడానికి ప్రయత్నం చేశాయి అన్నమాట. అందువల్ల ఉపనిషత్తుల్లో కేవలం సత్య ప్రతిష్టాపన లేదా సత్య అన్వేషణ మాత్రమే కాక ఒక సత్య సంబంధం, సత్యంతో ఏర్పడే ఒక ఘనిష్టమైనటువంటి రాగ సంబంధం ఇంకా చెప్పాలంటే ఉపనిషత్తులు నిస్సారంగా లేకపోతే ఎటువంటి సంతోషం లేనటువంటి దశ గురించి కానీ అటు స్థితి గురించి కానీ కోరుకోలేదు. ఉపనిషత్తుల్లో ఆనందం, సంతోషం, ఒక థ్రిల్, హావ్ హావ్ హావ్, అహమన్నం 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 అని చెప్తుంది తైత్తిరీయ ఉపనిషత్. అంటే నేనే అన్నాన్ని, నేనే అన్నాన్ని, నేనే అన్నాన్ని, ఆశ్చర్యం 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 అంటే ప్రతి చోట కూడా ఉపనిషత్తులు తమ కలిగినటువంటి ఆనందాన్ని కానీ ఆ సత్యం కలిగినప్పుడు ఆర్కిమిడిస్ యురేకాను పరిగెత్తాడే అటువంటి యురేకాలాగా ఉపనిషత్తులు కూడా హావ్ హావ్ అంటే ఆశ్చర్యం ఆశ్చర్యం, ఈ హావ్ హావ్ అనే మాట ఉపనిషత్తులు అంటూనే ఉన్నాయి. అవి ఎక్కడా కూడా సత్యాన్ని చాలా ఉదాసీనంగా, ముభావంగా, భావరహితంగా, నిశ్చలంగా తీసుకోవడానికి సిద్ధపడలేవు. అవి ఒక మనిషి, ఒక భక్తుడు భగవంతుడి కోసం ఆరాటపడేట్లుగా అవి పరమసత్యం కోసం ఆరాటపడ్డాయి. ఆరాటపడ్డాయి కాబట్టి వాటిలో ఉన్నటువంటి ఆ భావ వివశత్వం, ఆ మానవులు, ఆ చింతకులు, ఆ సాధకులు, అన్వేషకులు అన్ని వేల ఏళ్ల కిందట చీకట్లో తడుములాడుకుంటూ వెలుతురుని చేతులతో పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం కాబట్టి ఈరోజు మనకు చదువుతున్నా కూడా దానిలో మనకి చాలా ఒక రకంగా చెప్పాలంటే హైలీ గ్రాఫికల్, చాలా స్పష్టంగా మన కళ్ళ కట్టినట్టుగా ఆ మానవానుభవం కనబడుతుంది కాబట్టి మనకు అది ఏదో మేరకు దారి చూపించేదిగా ఉంటుందన్నమాట. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఉపనిషత్తులు ఎక్కడా కూడా ఒక నిశ్చయానికి వచ్చినప్పుడల్లా కూడా ఇది పరమసత్యం ఈ విధంగా ఉంటుంది లేదా ఇలా తెలుసుకోవాలి అనే ఒక నిశ్చయానికి వచ్చినప్పుడల్లా కూడా ఈ నిశ్చయమే సమస్తం అనేటటువంటి చరమ స్థితికి అవి ఎప్పుడు కూడా చేరలేదు. ప్రతి సందర్భంలో కూడా అవి తమకు ఎంత తెలిసినా కూడా తమకు తెలిసింది కొంత మాత్రమే, తమకు తెలిసింది చాలా కొద్ది మాత్రమే అన్నటువంటి జ్ఞానాన్ని ప్రతిసారి కూడా ఉపనిషత్తులు ప్రదర్శిస్తూ వచ్చాయి. చూపించుకుంటూ వచ్చాయి, తమ తాము హెచ్చరించుకుంటూ వచ్చాయి. ఉదాహరణకి కేనోపనిషత్తులో ఒక మాట అంటాడు, ఏది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనత్వం వేత్త బ్రహ్మణో రూపం యాదస్యత్వం యాదస్యచ దేవోశ్వధను మీమాంసమేవతే మన్యే విదితం. నీకు బ్రహ్మ తెలిసాడు అని అనుకున్నప్పుడు నీకు బ్రహ్మ కొద్దిగా మాత్రమే తెలిసాడు, నీకు బ్రహ్మను కొద్దిగా మాత్రమే బోధపడింది, ఇంకా మనం చర్చించాలని గుర్తుపెట్టుకో. నాకు తెలిసింది కొద్దిగా మాత్రమే. అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం, నాకు తెలుసు అని ఎవడనుకున్నాడో వాడికి ఏమీ తెలియలేదని లెక్క పెట్టుకో, నాకు తెలియలేదని ఎవడనుకున్నాడో వాడు ఏదో కొద్దిగా తెలుసుకున్నాడని అనుకో. ఇదే మాట. ఆశ్చర్యం ఏమిటంటే దాదాపుగా ఉపనిషత్తులకి సమకాలికుడు సోక్రటీస్ డెల్ఫీ అనే ఒక చోట దివ్యవాణి మాట్లాడుతూ ఉండేది. అటువంటి దివ్యవాణి దగ్గరికి వెళ్ళినప్పుడు సోక్రటీస్ అడిగాడు దివ్యవాణిని, ఎవరన్నా ఏవైనా ప్రశ్నలు అడుగుండొచ్చు, కానీ సోక్రటీస్ ఒక అన్వేషణాపరుడైన మానవుడు కాబట్టి దివ్యవాణిని అడిగాడు. దివ్యవాణి, నేను ధనికుణ్ణి అవుతానా, నాకు సంపద వస్తుందా, నాకు ఉద్యోగం వస్తుందా, ఇలా అడగలేదు. ఆయన ఏమడిగాడంటే ఈ ప్రపంచం అంతట్లోనూ వివేకవంతుడు ఎవరు అని ప్రశ్నించాడు. ఎందుకంటే సోక్రటీస్ వివేకాన్ని కోరుకున్నాడు కాబట్టి అతడు వివేకవంతుడు ఎవరో ప్రశ్నిస్తే ఆ దివ్యవాణి సమాధానం ఇచ్చింది అశరీరవాణి, ఆ వివేకవంతుడివి ఆ జ్ఞానివి నువ్వే అని చెప్పింది. అంటే సోక్రటీస్ బిత్తరపోయాడు. ఆయన అన్నాడు, అదేమిటిది, నాకేం తెలియదే, నువ్వు నేను వివేకవంతుని ఎట్లా అంటున్నావు అని అడిగితే దివ్యవాణి చెప్పింది, నీకు ఏమీ తెలియదు అని నువ్వు అంటున్నావు కాబట్టి వివేకవంతుడు నువ్వే, తక్కిన వాళ్ళకి అది కూడా తెలియదు అంది. ఇదే మాట కేనోపనిషత్తు అంటోంది, అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. తనకి తెలుసు అని ఎవరన్నా అనుకుంటే, బ్రహ్మన్ బోధపడిందని ఎవరన్నా అనుకుంటే అతనికి ఏమీ తెలియట్లేదు అన్నమాట. నాకు బ్రహ్మన్ బోధపట్టం లేదు, నాకు పరమసత్యం బోధపట్టం లేదు అనగా నువ్వు అనుకున్నట్లయితే, అనగా నువ్వు భావిస్తున్నట్లయితే నీకు తెలుస్తుందన్నమాట అని. ఉపనిషత్తులు తమకి తెలియదు లేదా తమకు తెలిసింది మాత్రమే పరమసత్యం కాదు, తమకి ఇంకా చాలా తెలియవలసి ఉంది, తమ సత్యం తాలూకు ఒక అంశాన్ని మాత్రమే ఒక పాదాన్ని మాత్రమే తెలుసుకున్నాము అని భావించినందువల్లనే ఉపనిషత్తుల్లో జిజ్ఞాస చాలా తీవ్రంగా కనబడుతుంది మనకి. ఏదైనా ఒక అంశాన్ని పదే పదే చర్చించడం, పదే పదే దాని లోతుని నిగ్గు తేల్చడానికి ప్రయత్నించడం, ఒక థరో ఇన్వెస్టిగేషన్ మనకు ఉపనిషత్తుల్లో కనబడడానికి కారణం ఏమిటంటే తమకు తెలిసింది మాత్రమే పరమసత్యం అనేటువంటి భావనకి అటువంటి ఒక భ్రమకి వాళ్ళు లోను కాకపోవడం. అందుకనే నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ యోనస్తద్వేద తద్వేదనో నవేదేతి వేదచ, అంటే నాకు తెలియవచ్చు తెలియకపోవచ్చు. ఆ రకమైనటువంటి ఒక సాధ్యాసాధ్యాల మధ్య నిలబడి నాకు తెలిసింది తెలీదు అని నేను అనట్లేదు, లేదా నాకు తెలిసిందని కూడా అనట్లేదు, నాకు తెలిసి ఉండవచ్చు తెలియకపోయి ఉండవచ్చు, కానీ నేను మరింత తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఇటువంటి ఒక జిజ్ఞాస ఉన్నందువల్ల ఉపనిషత్తులు చరమసత్యానికి పదే పదే ఒకళ్ళ అనుభవం కాదు, 10 మంది అనుభవంతో పోల్చుకోవడం, 10 మంది మాట్లాడుకోవడం, ఒకళ్ళ దగ్గర ఇంకోళ్ళు వెళ్ళడం, చర్చించుకోవడం, గురువును సమీపించడం, ఒక సమిత్పాణి కింద చేతిలో ఒక సమిత పట్టుకుని గురువు దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించి అయ్యా నాకు తెలియదని చెప్పడం, అలా తెలుసుకోవడంలో కులమత భేదాలు లేకుండా వయోభేదాలు లేకుండా ఇటువంటి భేదాలు లేకుండా ఫలానా వాడికి తెలుసు అంటే ఎంత దూరంలో వెళ్ళడం, ఇటువంటి ఒక మానవ అన్వేషణ ఉపనిషత్తులో మనకు కనిపిస్తుంది. మరొకటి ఏంటంటే ఉపనిషత్తులు ఏదైనా సరే నేను ఇందాక చెప్పినట్లుగా జీవించి ఉండగానే, మరణించిన తర్వాత తెలుసుకునేది కాదు, జీవించి ఉండగానే. అందుకనే ఒకచోట వాళ్ళు ఏమన్నారంటే నా చేదిహా వేదీన్ మహతీ వినష్టి, ఇహ ప్రపంచంలో కానీ నేను తెలుసుకోకపోయినట్లయితే, ఇహ జీవితంలో కానీ నేను తెలుసుకోకపోయినట్లయితే నేను చాలా నష్టపోతాను, మహతీ వినష్టి, నేను చాలా తీవ్రంగా నష్టపోతాం, అటువంటి వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోతారు. అందువల్ల కఠోపనిషత్తులో కూడా ఒక మాట అంటాడు, ఈ ఇహచేత్ అశకదద్బోధ్యం ప్రాక్ శరీరస్య విస్రస తత సర్వేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. ఈ భూమి మీద ఈ దేహం నిలబడి ఉండగానే, ఈ భూమి మీద దేహం పడిపోక ముందే, ఈ దేహం కిందకి రాలిపోక ముందే, ఈ దేహాన్ని ఈ జీవుడు వదిలిపోక ముందే నేను ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ అంటే దీని మనవాళ్ళు జీవన్ముక్తని, బొందితో కైలాసం వెళ్ళమని రకరకాల ప్రయోగాలుగా దీన్ని ప్రచారంలో తీసుకువచ్చారు. కానీ ప్రధాన విషయం అంటే జీవన్ముక్తి అన్న, బొందితో కైలాసానికి వెళ్ళడం అన్న, దాని అర్థం ఏమిటంటే నువ్వు ఈ జీవితం జీవిస్తూ ఉండగానే, ఈ జీవితంలో ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే నువ్వు ఆ సత్యాన్ని గ్రహించుకోగలగడం, ఆ సత్యాన్ని అనుభవంలోకి రాగలగడం, ఇది ఉపనిషత్తులు ప్రధానంగా మాట్లాడాయి. అలా కాకపోతే మాత్రం అటువంటి ఆ విధంగా సత్యం తెలుసుకోకుండా, సత్య స్ఫురణ లేకుండా ఎవరైనా జీవిస్తే మాత్రం అది వాళ్ళు ఒక తీవ్రాతీవ్రమైన నష్టానికి గురవుతున్న వాళ్ళుగా భావించవలసి ఉంటుందని చెప్పారు ఉపనిషత్తులు. తాము ఏదైతే ఒక సత్యాన్ని తెలుసుకోవాలని, ఆ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని, తద్వారా అభయం, అమృతం, ఆనందం తమకు సిద్ధించాలని కోరుకున్నాయో, అటువంటి సత్యాన్ని తెలుసుకునే మార్గాన్ని విద్య అనే పేరుతో సంకేతపరుస్తూ వచ్చాయన్నమాట. విద్య అంటే మనం ఈరోజు అనుకునే విధంగా ఒక నైపుణ్యాన్ని సమకూర్చుకునే శక్తి కాదు. ఈరోజు విద్య అంటే ప్రపంచమంతా ఉండే ఒక అనుభవం ఏమిటంటే, ఒక ఆలోచన ఏమిటంటే, విద్య అనేదాన్ని మనం ఎడ్యుకేషన్ అనేదాన్ని సమానార్థకంగా వాడుతున్నాం. అంటే మనం ఒక జీవిత నైపుణ్యం, ముఖ్యంగా జీవనోపాధి నైపుణ్యం, ఈ ప్రపంచంలో బతకడానికి, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఒక స్వావలంబన కలగడానికి మనకి ఏదో ఒక నైపుణ్యాన్ని సమకూర్చుకోవడానికి మనం విద్యగా భావిస్తున్నాం. ఆ రకంగా ఇహలోక జీవితం సాగించడానికి మనకు ఒక ధర్మ సాధన కోసం మనం ఏదో ఒక ఉద్యోగాన్నో లేదా ఒక ఉత్పత్తి రంగంలోనో మనం స్థిరపడడానికి, ఒక సేవా రంగంలో స్థిరపడడానికో మనకి ఏదో కొన్ని కనీస నైపుణ్యాలు మనం సాధించుకోవడానికి విద్యగా భావిస్తూ వచ్చాం. కానీ ఉపనిషత్తులు విద్య అన్నదాన్ని అర్థంలో మాట్లాడలేదు. ఉపనిషత్తుల యొక్క విద్య ఏమిటంటే అది అభయప్రాప్తి, అమృత ప్రాప్తి, ఆనంద ప్రాప్తి, ముఖ్యంగా పరమసత్యాన్ని, నువ్వు పరమసత్యంతో ఏకం కావటానికి, పరమసత్యాన్ని నిస్ఫురణలోకి తెచ్చుకోవటానికి దారి చూపించేదిగా వాళ్ళు దాన్ని విద్య అనేదాన్ని భావించారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచమంతా కూడా మనం విద్య అంటున్నప్పుడు అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో కూడా కన్ఫ్యూషియస్ నుంచి యేసుక్రీస్తు దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా విద్య అని మాట్లాడుతున్నప్పుడు ఈ అర్థంలోనే మాట్లాడుతూ ఉండి ఉండవచ్చు. ఉపనిషత్తులు కూడా అర్థంలోనే మాట్లాడాయి. విద్య అంటే అందుకనే ఆయన చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని ప్రహ్లాదుని అంటున్నప్పుడు ఆయన చెప్తున్న ఈ చదువుల్లో మర్మం విద్య గురించి. చదివించిన నన్ను గురువులు అంటున్నప్పుడు ఆ చదువు మామూలుగా మన పాఠశాలలో చెప్పే చదువు లాంటి చదువు, దాన్ని ఆయన ప్రధానంగా చెప్పట్లేదు. చదువుల్లో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నప్పుడు ఆ విద్య గురించి మాట్లాడాడు. ఏదైతే పురుషోత్తమ ప్రాప్తిని కలిగిస్తుందో, ఏదైతే పరమపురుష స్వరూపాన్ని నీకు ఎరుకుపరుస్తుందో దాన్ని మాత్రమే ఉపనిషత్తులు విద్యగా భావించాయి. అందుకనే కేనోపనిషత్తులో ఒక మాట కూడా అన్నాడు, ప్రతిబోధ విదితం మతం అమృతతత్వం హి విందతే, ఆత్మనా విందతే వీర్యం, విద్యయా విందతే అమృతం. ఆత్మ ద్వారా వీర్యాన్ని, బలాన్ని, శక్తిని, అధికారాన్ని సంపాదించుకోవాలి, విద్యయా విందతే అమృతం, విద్య ద్వారా మాత్రం అమృతాన్ని సాధించుకోవాలి అని. అటువంటి విద్య ఒక విద్య కాదు. ఎందుకంటే నేను ముందే చెప్పినట్లుగా ఉపనిషత్తులు అనేక దార్శనికుల యొక్క, అనేక అన్వేషకుల యొక్క, బహుళానుభవాల యొక్క సంపుటి కాబట్టి అందులో విద్యలు కూడా అనేక విద్యలు ఉన్నాయి, ఒక్క విద్య కాదు. అన్ని విద్యల యొక్క పరమప్రాప్త లక్షణం లేదా పరమప్రాప్యం ఒకటే అయినప్పటికీ ఆ విద్యల యొక్క స్వభావం, ఆ విద్యల యొక్క మార్గాలు, ఆ విద్యల యొక్క దారులు మాత్రం వేరు వేరు. అటువంటి విద్యల్లో అనేక విద్యలు ఉన్నాయి. భూమ విద్య, ప్రాణ విద్య, శాండిల్య విద్య, వైశ్వానర విద్య, మధు విద్య, సంవర్గ విద్య, దహరా విద్య, నచికేత విద్య, ఇట్లా అనేక విద్యలు ఉన్నాయి. ఆ విద్యల్లో ముఖ్యంగా మూడు విద్యల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఉపనిషత్తులు ప్రధానంగా పరమసత్యాన్ని చేరటానికి చూపించే దారిని విద్య అని అన్నాయి అంటున్నాయని మనం అనుకున్నాం. ఈ విద్యలన్నీ కూడా పరిజ్ఞానాన్ని సాధించడం అనే దాని మీద కాకుండా ప్రజ్ఞానాన్ని సాధించడం దాని మీద దృష్టి పెట్టాయి. అటువంటి విద్యను గ్రహించడానికి ఉపనిషత్తులు కొన్ని షరతులు అనండి, కొన్ని కనీస అర్హతలను పెట్టాయి, కొన్ని కనీస అర్హతల గురించి మాట్లాడాయి. ఉదాహరణకి అవి ఏవి కూడా విద్యని ఒక వస్తువు కింద, ఒకళ్ళు ఇస్తే మరొకళ్ళు తీసుకునే దాని కింద, చేతులతో అందుకునే దాని కింద అవి భావించలేదు. అవి విద్యను ఏ విధంగా తీసుకున్నాయంటే, నువ్వు విద్య పొందిన తర్వాత నువ్వు అంతకు ముందున్నట్టుగా ఉండవు. అది నీలో ఒక సమూలమైన రూపాంతరాన్ని తీసుకువస్తుంది, నిన్ను సమూలంగా మార్చివేస్తుంది అని ఉపనిషత్తులు భావించాయి. అందుకని ఉపనిషత్తులు ప్రధానంగా విద్య అనే దానికి జిజ్ఞాస ఉండాలి అని కోరుకున్నాయి. ఎవరైతే విద్యార్థి కావాలనుకున్నాడో అతడిలో తీవ్రమైన జిజ్ఞాస ఉండాలి, తెలుసుకోవాలనే కోరిక ఉండాలి, తీవ్రంగా ఉండాలన్నమాట. ఆ తీవ్రమైన జిజ్ఞాస ఎవరికి ఉందో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విద్య లభించింది. ఉపనిషత్తులో మనకు కనబడే విషయం అది. రెండవది ఏమంటే తితిక్ష ఉండాలి. అంటే తితిక్ష అంటే త్యక్తుం ఇచ్చ తితిక్ష, వదులుకోవడానికి సిద్ధపడి ఉండాలి, సుఖదుఖాలకి సమంగా ప్రతిస్పందించగలిగి ఉండాలి, శమధమాలు కలిగి ఉండాలి, అంటే ముఖ్యంగా దేనికైనా ఓర్పు కలిగి ఉండాలి, తపస్సు. ఉపనిషత్తులు మాట్లాడిన మరొక ముఖ్యమైన అంశం అంటే తపస్సు. తపస్సు అంటే స్వాధ్యాయము, తపస్సు రెండు ముఖ్యంగా చెప్పారు. తపస్సు అంటే ఏమిటంటే నిన్ను నువ్వు దహించుకోగలిగి ఉండాలి, నీ సమస్తమైనటువంటి నీ కోరికల్ని, నీ శక్తుల్ని అన్నింటినీ కూడా నువ్వు దహించుకోగలిగి, దగ్ధం చేసుకోగలిగి, తప్పించుకోగలిగి ఉండాలన్నమాట. అదే తీవ్రమైన ధ్యాసతో, ధ్యానంతో, వేదనతో రగులుతూ ఉండాలి, దాన్ని తపస్సు అని అన్నారు వాళ్ళు. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అనే దానికి ఉపనిషత్తులు చాలా అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చాయి. శ్రద్ధ అనేది అది నిన్ను ఆవహిస్తుంది అన్నారు వాళ్ళు. ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాళ్ళని మాత్రమే అది వరిస్తుంది అన్నారు. దానే భగవద్గీత శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంది. ప్రతి ఒక్కడికి జ్ఞానం లభించదు. ఎవడు శ్రద్ధావంతుడో, ఎవడు శ్రద్ధావానుడో వాడికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది అంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటో ఉపనిషత్తులు చెప్పినటువంటిది శాంతం. తజ్జలానీతి శాంత ఉపాసీత అంది. శాంతంగా ఉపాసించడం అంటే ఏమిటి? శాంతంగా ఉపాసించడం అంటే నిశ్శబ్దంగా ఉపాసించడం కాదు. శాంతంగా ఉపాసించడం అంటే ఉద్వేగరహితంగా, ఆందోళన లేకుండా, ఆతృత లేకుండా, ఒక రకమైనటువంటి డోలాయమైనటువంటి మనస్థితి లేకుండా, ఇది నాకు లభిస్తుంది, దీన్ని నేను పొంది తీరుతాను, దీనికి నేను అర్హుణ్ణవుతాను, ఇది నా జీవితంలో సాధ్యమవుతుంది, దీన్ని నేను గ్రహించగలుగుతాను అనే ఒక శాంతత, ఒక స్వభావంగా మారడం, ఒక నిశ్చలమైనటువంటి మనస్థితి కలగడం, నీ ప్రజ్ఞలో నువ్వు స్థిరంగా ఉండగలగడం, దాన్ని శాంతం అన్నారన్నమాట. చిట్టి చివరిగా ఉపనిషత్తులు మాట్లాడింది ఏంటంటే, నువ్వు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేవలం నీ ప్రయత్నం వల్ల మాత్రమే నీకు సత్యం లభిస్తుండడానికి లేదు. సత్యం ఎవరిని వరిస్తుందో అతడు మాత్రమే దాన్ని గ్రహించగలుగుతాడు అని కఠోపనిషత్తు అంది. అంటే ఏమిటి? ఒక భగవద్ అనుగ్రహం వంటిది. ఒక అనుగ్రహం నీ మీద రావాలి. అంటే ఎవరెవరిని అనుగ్రహిస్తున్నారు అంటే, ఆ సత్యం నీలో ఉన్నటువంటి సత్యాన్ని అనుగ్రహించాలి. అంటే ఆ సత్యం నీలో ప్రవేశించి నీలో ఉన్నటువంటి సత్యంగా బయటికి వచ్చి తిరిగి మళ్ళీ ఆ సత్యాన్ని తను చేరాలి. అంటే భగవంతుడు నీ రూపంలో తనను తను అన్వేషించుకుంటే తప్ప, తనలో తను ఆడుకుంటే తప్ప, తనతో తను ఒక లీలలో నిమగ్నుడైతే తప్ప నీకు పరమసత్యం బోధపడదు అని కూడా ఉపనిషత్తులు చాలా వ్యంగ్యాత్మకంగా, చాలా సూచనార్థకంగా రెండు మూడు చోట్ల ఈ మాట అన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఉపనిషత్తులు ఒక విద్యార్థికి ఉండవలసిన లక్షణాలుగా చెప్పాయి. ఇటువంటి విద్యార్థులకి ఉపనిషత్తులో మనకు ఎందరో ఉదాహరణలు కనబడతారు. ఒకరు మరొకరి నుంచి జ్ఞానాన్ని గ్రహించే క్రమంలో దేవతలు ఉమాహైమవతి నుంచి, వరుణుడు భృగు, నచికేతుడు యముడు, బ్రహ్మ ఇంద్రుడు విరోచనుడికి పాఠాలు చెప్పినప్పుడు, జానశ్రుతి పౌత్రాయణి శకట రైక్విడి దగ్గరికి వెళ్ళినప్పుడు, యాజ్ఞవల్క్యుడు మైత్రేయ మాట్లాడుకున్నప్పుడు, ఇలా ఎన్నో సంభాషణ రూపంలో, ఎన్నో సన్నివేశాల రూపంలో ఒక నిజమైనటువంటి ఉపనిషత్ విద్యార్థి ఎలా ఉండాలో ఉపనిషత్తులు మనకు ఉదాహరణ ఇస్తూ వచ్చాయి. అటువంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు నీకు ఏదైతే లభిస్తుందో ఉపకరణం, అది విద్యగా భాసిస్తుంది అని ఉపనిషత్తులు అన్నాయన్నమాట. ఆధునిక ప్రపంచంలో విద్య గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్క విద్యావేత్త కూడా ఒక మాట చెప్తూ వస్తున్నాడు. అదేమిటంటే, ఈనాటి విద్య పోటీతత్వం మీద ఆధారపడ్డ విద్య. ఇది పక్కవాణ్ణి వెనక్కి తోయడం పట్ల, అవసరమైతే పక్కవాడి మీద నువ్వు ముందుకు వెళ్ళడం పట్ల, ఇంకా తీవ్రంగా వెళితే పక్కవాణ్ణి నిర్మూలించడం పట్ల మాత్రమే శ్రద్ధ కలిగి ఉండే విద్య ఇది. ఇది పోటీతత్వం మీద ఆధారపడ్డ విద్య తప్ప సహకారతత్వం మీద ఆధారపడ్డ విద్య కాదు. ఇటువంటి విద్య అంతిమంగా కొంతమంది బలవంతులైనటువంటి, మేధావంతులైనటువంటి, అత్యంత శాస్త్రీయమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళని తయారు చేయొచ్చు. కానీ వాళ్ళకి, అత్యధిక సంఖ్యాకులకి మధ్య మాత్రం తీవ్రాతి తీవ్రమైన అగాధాన్ని ఈ విద్య ఏర్పరుస్తుంది అని చెప్పి ఈనాటి విద్యావేత్తలు కలతపడుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కానీ ఉపనిషత్తుల యొక్క విద్యను చూసినట్లయితే, మనం ఉపనిషత్తులు ప్రబోధించిన విద్య స్పర్ధాత్మక విద్య కాదు. అది పక్కవాళ్ళని నిర్మూలించిన పట్ల దృష్టి పెట్టిన విద్య కాదు. పక్కవాళ్ళని అధిక్రమించాలి, పక్కవాళ్ళని ఓడించాలి, పక్కవాళ్ళకంటే నేను ముందుకు వెళ్ళాలి అని చెప్పిన విద్య కాదు అది. అది ఒక రకంగా చెప్పాలంటే ఈనాటి గొప్ప మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్లుగా, ఒక విన్ విన్ పరిస్థితిలో నిన్ను నీ తోటి మనిషిని కూడా నిలబడడానికి ప్రయత్నించిన విద్య అని చెప్పాలన్నమాట. అందుకనే గాంధీ గారు ఒక చోట ఏమన్నారంటే, ఆధునిక విద్య గురించి మాట్లాడుతూ హిందూ స్వరాజ్లో రాస్తూ ఆయన అన్నాడు, ఏమి విద్య ఇది ఆధునిక విద్య? నేను కూడా నా హై స్కూల్లో, కాలేజీలో నేను కూడా ఆల్జీబ్రా చదువుకున్నాను, జామెట్రీ చదువుకున్నాను, భూగోళ శాస్త్రం చదువుకున్నాను, లా చదువుకున్నాను, ఎన్నో శాస్త్రాలు చదువుకున్నాను, కానీ ఏం లాభం? నా ఇంద్రియాలని ఎలా అదుపు చేసుకోవాలి అన్న విషయం తెలుసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం నేను చదువుకున్న ఒక్క శాస్త్రంగా నాకు ఉపయోగపడలేదు అన్నాడు ఆయన. ఉపనిషత్తులు ప్రధానంగా అటువంటి సమస్య గురించి మాత్రమే మాట్లాడాయి. అవి నీ ఇంద్రియాలను ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలి, నీ తోటి మనిషితో నువ్వు ఎలా జీవించాలి, తోటి మనిషితో మాత్రమే కాదు నీ చరాచరాలన్నిటితో నువ్వు ఏ విధంగా ఒక సమస్థితిలో జీవించాలి, వాటితో ఏ విధంగా సమాధాన పడుతూ జీవించాలి అన్న దాని మీద దృష్టి పెట్టాయి. అటువంటి దృష్టి పెట్టే కాబట్టే ఉపనిషత్తుల యొక్క విద్యలు చాలా బలమైనటువంటి, చాలా గాఢమైనటువంటి, ఎంతో శక్తివంతమైనటువంటి విద్యలుగా మనం వాటిని పేర్కోవచ్చు. అటువంటి విద్యల్లో మనం శతాంశాన్ని కూడా మనం పొందడానికి కానీ చెప్పడానికి కానీ మరి ప్రయత్నం చేయట్లేదు. అటువంటి ఒక మూడు విద్యల గురించి ఈరోజు నేను మీ ముందు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేను ముఖ్యంగా ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విద్యలు దాదాపుగా ఒక 32 నుంచి 37 రకాల విద్యలు ఉన్నాయి అని చెప్పి తర్వాత వేదాంత సూత్రాలు ఇవంతా కూడా చెప్పాయి. వాటిలో ముఖ్యంగా బ్రహ్మసూత్రాలు, వేదాంత సూత్రాలు ఎక్కువ విద్యలు ఛాందోగ్య ఉపనిషత్తులో ఉన్నాయని చెప్పి భావించాయి. ఛాందోగ్యం మీద దృష్టి చూపించాయి. ఛాందోగ్యం ఉపనిషత్తులన్నింటిలో కూడా అతి ప్రాచీనమైన ఉపనిషత్తు. అది ఒక రకంగా చెప్పాలంటే మహిమాన్వితమైన ఉపనిషత్తు. ఆ ఛాందోగ్యంలో ఉన్నంత తీవ్రమైనటువంటి విస్తృతమైనటువంటి విచికిత్స మరి ఏ ఉపనిషత్తులు కూడా మనకు కనబడదు. అటువంటి ఛాందోగ్యంలో ఉన్నటువంటి ఒక రెండు విద్యలు, భూమ విద్య, ప్రాణ విద్య అన్నటువంటి రెండు విద్యల గురించి, అదేవిధంగా ఛాందోగ్యంలోనూ బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఉన్నటువంటి మధు విద్య అన్న విద్య గురించి, మూడు విద్యల గురించి నేను మీతో స్థూలంగా కొంత చర్చించాలనుకుంటున్నాను. ఉపనిషత్తుల్లో అభయం, అమృతం, ఆనందం అనే ఒక మూడు ప్రాప్య మానవానుభవాలు, కామ్య మానవానుభవాలు, చరమ మానవానుభవాలు ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నట్లయితే, అటువంటి మానవానుభవాన్ని చేరటానికి, అటువంటి మహానుభవాన్ని చేరటానికి ఉపనిషత్తులు కొన్ని విద్యలను కూడా ప్రతిపాదించాయి. అందులో ముఖ్యంగా మొదట మనం అభయం అనే ఒక అనుభవం చూసినట్లయితే, భయరాహిత్యం కాదు, అభయం, ధైర్యం, ఒక నిశ్చలత్వం, ఒక నిర్భయత్వం, దాన్ని చేరటానికి ఉపనిషత్తులు చూపించిన విద్యల్లో ఒక విద్య భూమ విద్య. ఈ భూమ విద్య అనేది ఛాందోగ్య ఉపనిషత్తులో మనకు కనబడుతుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన ఒక సంభాషణ నుంచి వర్ధిల్లేటువంటి ఒక విద్య. ముఖ్యంగా ఒకప్పుడు సనత్ కుమారుడి దగ్గరికి నారదుడు, సనత్ కుమారుడు అంటే బ్రహ్మ మానస పుత్రుడైన, సనత్ యొక్క కుమారుడైన, అంటే సర్వాస్తిత్వం, ఆ ప్రథమాస్తిత్వ కుమారుడు అన్నమాట ఆయన. అటువంటి సనత్ కుమారుడి దగ్గరికి నారదుడు వెళ్ళి ఆయనతో చెప్పాడు, అయ్యా నేను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం, ఇతిహాస పురాణాలు, వ్యాకరణం, పిత్రియం, రాశి, నిధి, తర్కం, నీతి, దేవ విద్య, బ్రహ్మ విద్య, భూత విద్య, క్షత్రియ విద్య, నక్షత్ర విద్య, సర్ప విద్య, దేవజన విద్య, ఇలాంటి ఎన్నో విద్యలు నేను తెలుసుకున్నాను, ఎన్నో విద్యలు నేర్చుకున్నాను, కానీ నేను మంత్రవేత్తను కాగలిగానే తప్ప ఆత్మవేత్తను కాలేకపోయాను. నేను ఆత్మవేత్తను కానందువల్ల నేను శోకంలో ఉన్నాను. నాకు ఈ శోక సముద్రపు అవతలి తీరానికి చేరాలనుంది. అటువంటి శోక సముద్రపు అవతలి తీరానికి చేరటానికి నాకు దారి చూపించగలిగిన వాడు నువ్వే, కాబట్టి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని నారదుడు సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి నిలబడ్డాడు అని ఉపనిషత్తు చెప్తుందన్నమాట. ఈ పరిస్థితిలో ఎన్నో వేల ఏళ్ల కిందటి నారదుడికి ఈరోజు మనకి మధ్య ఏ విధమైన భేదం లేదు. ఎందుకంటే మనం నారదుడు చదువుకున్న దానికన్నా కూడా ఇంకో 10 ఆకులు ఎక్కువే చదువుకున్నాం. ఇంకో 10 విద్యలు ఈరోజు మనకు తెలుసు. ఎన్నో విద్యలు, ఎన్నో లాజిస్, బయాలజీ, జువాలజీ, సైకాలజీ, ఎన్నో ఎన్నో జ్ఞానాలు ఈరోజు మన చేతుల్లో ఉన్నాయి. ఎన్నో విద్యలు మన చేతుల్లో ఉన్నాయి, కానీ మనం కూడా శోకంలో మునిగిపోయి ఉన్నాం. మన యొక్క పరిజ్ఞానం అంతా కూడా, ఈ విజ్ఞానం అంతా కూడా మనకు ఆత్మధైర్యాన్ని ఇవ్వడానికి పనిచేయటం లేదు. నిజంగా మనం ఒక సంక్షుభితమైన సమయంలో నిలబడ్డప్పుడు, ఏకాకులుగా మనం మన భావిస్తున్నప్పుడు, బలహీనులుగా భావిస్తున్నప్పుడు, ఒక రకమైన మానసిక దౌర్బల్యానికి, మానసికమైనటువంటి అభద్రతకి లోనైనప్పుడు మనకి ఈ విద్యల్లో ఒక్క విద్య కూడా, మనం చదువుకున్న గ్రంథాల్లోంచి ఒక్క పుట కూడా, ఒక్క పేజీ కూడా, ఒక వాక్యం కూడా మన పక్క నుంచి నిలబడి మనకు ధైర్యం చెప్పటం లేదు. ఈ విద్యలన్నీ కూడా, అందుకని రాధాకృష్ణ ఈ విషయం గురించి రాస్తూ మాట ఏమన్నాడంటే, ఇక్కడ మంత్రవేత్త అనే మాటను మనం టెక్నాలజీగా తీసుకున్నట్లయితే ఆత్మవేత్త అనేది ఏమిటో మనకు అర్థమవుతుంది అన్నాడు. మనకి టెక్నాలజీ ఉంది, సాంకేతిక పరిజ్ఞానం ఉంది, మనంతా టెక్నోక్రాట్స్గా ఉన్నాం, కానీ మనకి ఆ ఆత్మ ఏదో తెలియదు. ఆత్మవేత్తలం కాలేకపోతున్నాం. మనం మంత్రవేత్తలం మాత్రమే కాగలుగుతున్నాం, కానీ ఆత్మవేత్తలం కాలేకపోతున్నాం. అందుకనే సనత్ కుమారుడితో నారదుడు అన్నట్లుగా మనం చదువుకున్న విద్య అంతా కూడా కేవలం నామ విద్య మాత్రమే, నామ మాత్రపు విద్య మాత్రమే. ఇందులో నేమ్ డ్రాపింగ్ ఉంది తప్ప, ఊరికే పేర్లు పలకడం ఉంది తప్ప, ఒకదాని వెనక పేర్లు పోగుపోయడం ఉంది తప్ప, ఈ పేర్లలోంచి ఏ విధమైన స్ఫూర్తి మనకు కలగటం లేదు. ఇది నారదుడు ఆ రోజు సనత్ కుమార్ దగ్గర చెప్పిన సమస్య, ఈరోజు కూడా మనకు వర్తించే సమస్య. అందుకనే మనం భయంలో కూరుకుపోయి ఉన్నాం తప్ప అభయాన్ని చేరటం లేదు. దీని నుంచి నాకు విముక్తి ఏది అని నారదుడు సనత్ కుమారుని అడిగాడు. ఉపనిషత్తుల్లో భూమ విద్య గురించి వింటున్నారు. నారదుడు సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి తనకు తెలిసిందంతా కేవలం నామ విద్య మాత్రమే అని, తనని శోకం నుంచి బయటపడవేసే విద్య చెప్పమని అడిగినప్పుడు సనత్ కుమారుడు ఒక తీవ్రమైనటువంటి అన్వేషణ చేయించాడు నారదుడితో. ఆయన ఏమన్నాడంటే, నీ నామం, నువ్వు చెప్తున్న నామం వాక్కు మీద, వాక్కు మనసు మీద, మనసు సంకల్పం మీద, సంకల్పం చిత్తం మీద, చిత్తం ధ్యానం మీద, ధ్యానం విజ్ఞానం మీద, విజ్ఞానం బలం మీద, బలం అన్నం మీద, అన్నం జలం మీద, జలం అగ్ని మీద, అగ్ని ఆకాశం మీద, ఆకాశం జ్ఞప్తి మీద, జ్ఞప్తి ఆశ మీద, ఆశ ప్రాణం మీద, ప్రాణం సత్యం మీద, సత్యం అర్థం మీద, అర్థం శ్రద్ధ మీద, శ్రద్ధ స్థిరత్వం మీద, స్థిరత్వం కృతి మీద ఆధారపడ్డాయని చెప్తూ, కృతి, కర్మ, ఏదైనా ఒక పని చేయడం అనేది ఆ పని చేయడంలో ఉండే సుఖం మీద ఆధారపడి ఉంది అని తీసుకువచ్చి, చిట్టి చివరిగా ఆయన ఏమన్నా అంటే, ఈ సుఖం అనే దానికి ఆధారం భూమన్ అని చెప్పాడు ఆయన. ఈ భూమన్ అంటే ఏంటంటే ఒక విస్తృతి, అపారత్వం, ఎల్లల్లేనితనం, సరిహద్దుల్లేనితనం, అందుకని ఆయన ఏమన్నాడు, నాల్పో సుఖం, నాల్పే సుఖం అస్తి యోవై భూమా తత్సుఖం, భూమైవ సుఖం భూమాత్వేవ విజిజ్ఞాసితవ్య ఇది భూమానం భగవో విజిజ్ఞాస ఇది. ఏదైతే ప్రపంచమంతా వ్యాపించి ఉందో, ఏదైతే సమస్తం విస్తరించి ఉందో, ఏదైతే ఎల్లడలా వ్యాపించి ఉందో అది భూమ. ఆ భూమ దేని మీద ఆధారపడి ఉంది అని నారదుడు అడిగితే సనత్ కుమారుడు అన్నాడు, అది బహుశా దాని మహిమ మీదనే, స్వమహిమ మీదనే ఆధారపడి ఉంది, ఆధారపడకపోయి కూడా ఉండవచ్చు, కానీ చిట్ట చివరిగా ఉన్నది మాత్రం భూమ మాత్రమే అన్నాడు. మనం ఎప్పుడైనా ఒక తీవ్రమైన భయానికి లోనైనప్పుడు, ఒక విచికిత్సకు లోనైనప్పుడు, సందేహానికి లోనైనప్పుడు, సంకోచానికి లోనైనప్పుడు, ఒక విస్తృతమైంది ఏదో దాన్ని తలుచుకోండి, ఒక సముద్రం ముందు నిలబడండి, ఆకాశం కింద నిలబడండి, ఒక విస్తృతమైనటువంటి నక్షత్ర కచ్చిత ఆకాశాన్ని చూడండి, అపార సాగరాన్ని చూడండి, ఈ విస్తృతమైన భూప్రపంచాన్ని చూడండి, భూగోళాన్ని చూడండి, విస్తృతమైంది ఏదో, మహిమాన్వితమైంది ఏదో, ఆ ఇమ్మెన్సిటీ ముందు, ఆ గ్రాండ్నెస్ ముందు, ఆ బృహత్వం ముందు, దాని ముందు నిలబడినట్లయితే మీకు అపారమైన ధైర్యం కలుగుతుంది. మనది చాలా పరిమితమైనటువంటి బాధ అని, పరిమితమైన స్థానమని, మనం చాలా పరిమితమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తున్నామని, అసలు చింత పడనవసరం లేని వాటి నుంచి ఆలోచిస్తున్నామని మనం గ్రహించగలుగుతాం. కాబట్టి అభయప్రాప్తి పొందడానికి మనకు ఉపనిషత్తు బోధిస్తున్న విద్య ఏమిటంటే భూమ విద్య. నువ్వు చాలా చిన్నవాడివి, నువ్వు చాలా పరిమితమైనటువంటి, సంకోచితమైనటువంటి, ఒక చాలా తీవ్రమైనటువంటి పరిమితులు లోబడినటువంటి విషయంలో, సందర్భంలో, సన్నివేశంలో నిలబడినప్పుడు మాత్రమే నువ్వు చింతకు లోనవుతున్నావు. కానీ నువ్వు ఈ పరిమితుల్ని దాటి ఒక్కసారి ఛేదించుకుని కానీ విస్తృతమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి ఆ మహాసత్యాన్ని ఒక్కసారి ధ్యానించగలిగినట్లయితే, చూడగలిగినట్లయితే, ఒక్కసారి నీకు శోకరాహిత్యం కలుగుతుంది అని చెప్పి నారదుడి సనత్ కుమారుడు బోధించాడు. దాని ఉపనిషత్తు భూమ విద్య అంది. అదేవిధంగా ఉపనిషత్తులు అభయంతో పాటు అమృతం గురించి కూడా మాట్లాడాయి. అమృత ప్రాప్తి కోసం ఉపనిషత్తులు చాలా విద్యలు ప్రతిపాదించాయి, ఒక్క విద్య కాదు. అసలు ఉపనిషత్తుల మొత్తం విద్యలన్నీ కూడా అమృత ప్రాప్తి కోసమే. దానిలో షాండిల్య విద్య, వైశ్వానర విద్య, ప్రతి ఒక్క విద్య కూడా అమృత ప్రాప్తి కోసం చేసినటువంటివి. అయితే వాటిలోంచి ఒక విద్య నుంచి చెప్పాలి అంటే ఛాందోగ్యోపనిషత్తులోదే ప్రాణ విద్య అనే దాని గురించి మనం మాట్లాడవలసి ఉంటుంది. ఈ ప్రాణ విద్య అనే దాన్ని సత్యకామ జాబాల అనే ఆయన వ్యాఘ్రపాద పుత్రుడైనటువంటి గోశృతి అనే ఆయనకి తెలియజేశాడు. ఆ గోశృతి అనే ఆయనకి సత్యకామ జాబాల ఒక మాట చెప్పాడు. ఏం చెప్పంటే, నేను చెప్పబోయే విద్య ఎటువంటి విద్య అంటే, దీన్ని కానీ నేను ఒక ఎండిన చెట్టు మోడికి ఉపదేశిస్తే ఆ చెట్టు తక్షణమే చిగురుస్తుంది అని చెప్పాడు. ఎంత నమ్మకంతో, ఎంత విశ్వాసంతో చెప్పిన మాట చూడండి. ప్రాణ విద్య అంటే సార్థకమైన పదం అనమాట. ఒక ఎండిన చెట్టు మోడికి వినిపిస్తే ఆ చెట్టు మోడి చిగుర్లు తొరుగుతుంది అని. ఏమిటి ప్రాణ విద్యలో ఉన్నది? ప్రాణ విద్యలో ఉన్నది ఏమిటంటే, ఆయన ప్రధానంగా చాలా సరళమైన విద్య అది. ఒక విధంగా చెప్పాలంటే చాలా కఠినాతి కఠినమైన, గహనాతి గహనమైన విద్య. కానీ ఒక విద్యగా చాలా సులభమైన సరళమైన విద్య అది ఏమిటంటే, ప్రాణమే శ్రేష్టమని జ్యేష్టమని తెలుసుకో. ప్రాణం అంటే ఏమిటి? ఆ ప్రాణం అంటే ఏమిటో తెలుసుకుంటే ప్రాణం అంటే నీకు బోధపడుతుంది. ప్రాణం అనేది నీలో ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, అప్పుడు అది బయటికి పోతే నువ్వు మరణిస్తావు నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రాణం అనేది నీలోనూ బయట ఉన్నది ఒకటే అనిగా నువ్వు తెలుసుకున్నట్లయితే నీకు మరణం ఏముంది? నీ శరీరం కూలిపోతుంది తప్ప, నీ శరీరం తొలగిపోతుంది తప్ప నువ్వు తొలగిపోవటం లేదు. ప్రాణమే జ్యేష్టం. ఒకవేళ ప్రాణం లేనట్లయితే నీ శరీరం ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన ఉపయోగం లేదు. ఆ శరీరానికి అస్తిత్వం లేదు, గుర్తింపు లేదు. ఆ శరీరం ఏవి మాట్లాడదు, పలకలేదు, వినలేదు, ఆలోచించలేదు, తెలియచేయలేదు. అటువంటి శరీరాన్ని నువ్వు ప్రాణంగా భావించకు. నీ ప్రాణము శరీరము కలిపి నువ్వు అనుకుంటావా? ఆ శరీరంలో ఉండే ఏ భాగాన్ని తీసేసినా కూడా నీ ప్రాణం నీకు ఉంటుంది. చేయి తీసివేసినా, కాలు తీసివేసినా, ఏ తీసివేసినా ఒక్క ప్రాణం ఊపిరి లేకపోతే తప్ప శరీరంలో ఏ భాగాన్ని తీసివేసినా కూడా ప్రాణము శరీరం కలిసే ఉంటాయి. ఆ ఊపిరే నువ్వైతే, ఆ ఊపిరి నీలో మాత్రం ఉంది ఎందుకు అనుకుంటున్నావు? నీలోనుంది, బయట ప్రపంచంలోనూ ఉంది. ఆ ఊపిరి యథార్థానికి విరాట్ పురుషుడి యొక్క ఊపిరి, విరాట్ పురుషుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం అది, అది నీలో కూడా ప్రవహిస్తూ ఉంది. కాబట్టి అదే నువ్వైనప్పుడు నీ శరీరంతో నువ్వు ఎందుకు భ్రమపడుతున్నావు? కాబట్టి దేహ భ్రమ నుంచి నువ్వు బయటపడగలిగితే, ఈ దేహ ఉపాధి మాత్రమే నువ్వు అనుకునే ఈ పరిమిత జ్ఞానం నుంచిగా నువ్వు బయటపడగలిగితే నీకు తక్షణమే అమృత ప్రాప్తి లభిస్తుంది. అందుకనే ఆయన ఈ విషయం మన భారతదేశంలో ఈ నేల మీద మనం వినడం కొత్త కాదు. మన చిన్నప్పటి నుంచి ఏదో ఒక దశలో ఎవరో ఒకళ్ళు చెప్తూనే ఉంటారు. గీతావాక్యాలు మన చెవిని మనం వినాలనుకున్నా వినాలనుకోపోయినా మన చెవిని పడుతూనే ఉంటాయి. అందుకని ముందు చెప్పాను నేను, ఒక విజ్ఞానం వేరు, ప్రజ్ఞానం వేరు. ఇది ఒక విజ్ఞానంగా, ఒక విషయంగా తెలిసి ఉండవచ్చు మనకిది, కానీ ఇది ఒక ప్రజ్ఞానంగా మనకు బోధపడాలి. అటువంటి బోధపడటానికి అటువంటి ఒక జిజ్ఞాసాపరమైనటువంటి, అందుకనే రామకృష్ణ పరమహంసని భగవంతుడు నాకు ఎప్పుడు కనబడతాడని ఒక శిష్యుడు అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నిన్ను ఎవరైనా ఒక చెరువు దగ్గర స్నానానికి తీసుకువెళ్ళి నిన్ను లోపల పెట్టి నీ తలని నీళ్లలో అదిమి పెట్టుంచితే నువ్వేం చేస్తావు? కొట్టుకుంటాం గొప్ప, తల పైకెత్తాలి, ఊపిరి కావాలని కొట్టుకుంటాం కదా నేను అన్నాడు శిష్యుడు. అలాగ నువ్వు భగవంతుడి కోసం కానీ కొట్టుకోగలిగితే, నువ్వు ఆ నీళ్లల్లో నీ ఊపిరి కోసం ఎంత కొట్టుమిట్టాడేవో అలాగ దేవుణ్ణి చూడాలని కానీ కొట్టుమిట్టాడగలిగితే దేవుడు కనబడతాడని చెప్పాడు. ప్రాణ విద్య కూడా అటువంటిదే. ఆ ప్రాణం ఏది, ఎటువంటిది, ఆ ప్రాణం నాకు ఎలా తెలియాలి, ఆ ప్రాణం నాకు అర్థమవుతుంది, ప్రాణం ఏమిటి అని కానీ నువ్వు కొట్టుమిట్టాడగలిగితే నీకు ప్రాణ విద్య బోధపడుతుంది. అటువంటి ప్రాణ విద్య బోధపడినప్పుడు నీలోనూ నీ బయట కూడా ఉన్నటువంటి ఊపిరి ఒకటే, ఆ శ్వాస ఒకటే, అది విరాట్ పురుషుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం అనే జ్ఞానం నీకు కలిగినప్పుడు నువ్వు నడిచిన ప్రతి చోట ఎండిన చెట్లు చిగురుస్తాయండంలో నాకైతే అతిశయోక్తి కనబడటం లేదు. ఉపనిషత్తులు అభయప్రాప్తి కోసం భూమ విద్యని, అమృత ప్రాప్తి కోసం ప్రాణ విద్యని బోధించాయని చెప్పాను. ముఖ్యంగా ఆనంద ప్రాప్తి కోసం ఉపనిషత్తులు చాలా విద్యలు బోధించాయి. ఆనంద ప్రాప్తికి తైత్తిరీయోపనిషత్తు అయితే ఒక చాలా పెద్ద ఒక విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మించిందని చెప్పొచ్చు. అందులో అది పంచమయ కోశాన్ని నిర్మించింది, అన్నమయ కోశమని, మనోమయ కోశమని, అన్నమయ కోశమని, ప్రాణమయ కోశమని, మనోమయ కోశమని, విజ్ఞానమయ కోశమని, ఆనందమయ కోశమని, ఐదు రకాల కోశాలుగా నిర్వచించి ఐదు రకాల స్థాయిల్లో సాధకుడు మొదట అన్నమే పరమసత్యం అనుకుంటాడు, తర్వాత ప్రాణమే పరమసత్యం అనుకుంటాడు, తర్వాత విజ్ఞానమే పరమసత్యం అనుకుంటాడు, ఆ తర్వాత ఆనందమే పరమసత్యం అని తెలుసుకుంటాడు. ఇలా వివిధ దశల్లో వివిధ స్థాయిల్లో సాధకుడు తెలుసుకుంటూ చిట్ట చివరి ఆనందమయ స్థితికి చేరుకుంటాడు. అటువంటి ఆనందమయ పురుషుడు దర్శనం కలుగుతుంది అని తైత్తిరీయం చెప్పడానికి ప్రయత్నించింది. అందుకనే హెన్రిక్ జిమ్మర్ అనే ఒక గొప్ప భారతీయ పండితుడు, ఇండాలజిస్ట్ అంటాం, ఆయన ఒక మాట ఏమన్నాడంటే, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, మార్క్స్ ఎంగెల్స్ ప్రవచించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అన్నమయ కోశానికి సంబంధించినటువంటి పరిజ్ఞానంతో ఆధారపడినటువంటి అద్భుతమైన గ్రంథం. తైత్రీయోపనిషత్తు విశ్వ మానవుడి యొక్క మేనిఫెస్టో అన్నాడు ఆయన. తైత్రీయోపనిషత్తు ఐదు దశల్లో మానవ ప్రపంచాన్ని మొత్తాన్ని చూడడానికి ప్రయత్నించింది అని. నేటి విద్యా విధానానికి ఒక మూల స్తంభంగా చెప్పదగినటువంటి అబ్రహాం మాస్లో ఆలోచన ధోరణి, ముఖ్యంగా అబ్రహాం మాస్లో పిరమిడ్ ఆఫ్ హ్యూమన్ నీడ్స్ అని చెప్పి ఎక్కువ ఉపాధ్యాయ శిక్షణ పొందిన వాళ్ళందరికీ దీంతో పరిచయం ఉంటుంది. ఆయన పిరమిడ్ ఆఫ్ హ్యూమన్ నీడ్స్లో కిందన మానవుడి యొక్క ప్రాథమికమైనటువంటి అవసరాలు ఉంటాయి, చిట్ట చివరి పరిస్థితిలో సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేటువంటి ఒక అత్యున్నతమైన అవసరం ఉంటుందని చెప్పాడు. అది అబ్రహాం మాస్లోకి తెలుసో తెలియదో కానీ ఆయన ఆ మాటలు చెప్తున్నప్పుడు తైత్తిరీయోపనిషత్తుకి అక్షర వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఉపనిషత్తుల ఆనందం అన్న మాట మాట్లాడుతున్నప్పుడు నేను ముందే చెప్పినట్లుగా ఆనందం అనేదాన్ని సంతోషం, సుఖం, హాయి లాంటి సాధారణమైనటువంటి పదాలతో దాన్ని ఉపనిషత్తులు చెప్పలేదు. ఆనందం అనేదాన్ని ఉపనిషత్తులు ఒక అదే సమస్తమైనటువంటి నశింపు లేనటువంటి, సంతోషం అయితే నీకు సంతోషం కలుగుతుంది, కొద్దిసేపుడు సంతోషం మసకబారిపోతుంది. ఎందుకు మాసిపోతుందో ప్రేమ అని కవిత రాశాడు. ప్రేమనే మసకబారుతుంది, సంతోషం మసకబారడంలో ఆశ్చర్యమేముంది, కానీ ఆనందం మసకబారదు. నీకు ఒకసారి ఆనందం అంటూ కలిగిన తర్వాత సూర్యకాంతికైనా అస్తమయం ఉంటుంది కానీ ఆనందానికి అస్తమయం లేదు. ఉపనిషత్తులు ఒకచోట వాయువు గురించి చెప్తూ వాయువుకి అస్తమయం లేదు అండి, ఆనందానికి అస్తమయం లేదు. ఒకసారి అంటూ నీకు ఆనందం నీ మీద ఉదయించిన తర్వాత అది అంతరించడం అంటూ ఉండదు. మామూలుగా అయితే నీళ్లు దప్పికని తీరుస్తాయి, అసలు దప్పికే కలగకుండా ఉండే స్థితిని కానీ మనం ఊహించగలిగినట్లయితే ఆనందం అటువంటిది అనమాట. ఆనందం పరిపూర్ణమైన తృష్ణాక్షయాన్ని తీసుకువస్తుంది. అటువంటి ఆనంద స్థితికి చేరడం గురించి ఉపనిషత్తులు బోధించిన విద్యల్లో ఒక చాలా ముఖ్యమైన విద్య మధువిద్య అన్నటువంటిది. మధువిద్య అనే దాన్ని ఉపనిషత్తుల్లో, వేదంలో కూడా కథ ఏమిటంటే, పురాణాల్లో కూడా కథ ఏమిటంటే, ఒకప్పుడు అధర్వుడు అనేవాడు యొక్క కుమారుడు దధ్యంగుడు అనేవాడు ఈ విద్యని తెలుసుకున్నాడు అని. ఆ విద్య తెలుసుకుంటే ఇంద్రుడు వెళ్ళి ఈ విద్య అందరికీ తెలియచేసి కాదు, చాలా రహస్యంగా పదిలంగా ఉంచుకోవాలి, దీన్ని నువ్వు కానీ ఎవరికైనా తెలియజేస్తే నీ శిరస్సు 1000 వక్కలు అవుతుందని చెప్పి చెప్పించాడు అని ఒక కథ. అయితే ఇంద్రుడు దధ్యంగుడి మాటలు మాడుకోవడం అశ్విని దేవతలు విన్నారు. అశ్విని దేవతలు దధ్యంగుడి దగ్గరికి వెళ్ళి ఆ విద్యను మాకు ఉపదేశించు, మేము తెలుసుకోవాలని కోరుకుంటున్నాము అంటే దధ్యంగుడు ఇంద్రుడి యొక్క శాపాన్ని చెప్పడం. అప్పుడు అశ్విని దేవతలు గొప్ప వైద్యులు, దేవతా వైద్యులు అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే, దానికి ఏముంది, నీ శిరస్సును కత్తిరించి పక్కన పెడతాము, నీకు ఒక గుర్రపు శిరస్సును తగిలిస్తాము, ఆ గుర్రపు శిరస్సు ద్వారా నువ్వు మాకు ఉపదేశించు, అప్పుడు మళ్ళా నువ్వు ఇది ఉపదేశించిన తర్వాత నీ శిరస్సును మేము తగిలిస్తామని చెప్పారు. దధ్యంగుడు ఆ విధంగా వాళ్ళకి ఈ మధువిద్యను ఉపదేశించాడు. ఇంద్రుడు ఆ విషయం తెలుసుకుని దధ్యంగుడి యొక్క శిరస్సును కత్తిరించాడు, అంటే గుర్రపు శిరస్సును కత్తిరించాడు. అశ్విని దేవతలు మళ్ళా దధ్యంగుడికి అతడి శిరస్సునే తగిలించారు. అంటే అంత ప్రాణం, అంత పదిలమైనటువంటి, అంత పవిత్రమైనటువంటి, అంత చాలా తీవ్రంగా కోరుకునే విద్య అనమాట మధు విద్య, సాధారణ విద్య కాదు. ఇంకొకటి కూడా పురాణాల్లో ఏం చెప్పారంటే కథ, ఆ విధంగా దధ్యంగుడి కింద పడిపోయినటువంటి ఆ శిరస్సు, ఒకప్పుడు ఇంద్రుడు వృత్రాసుడి మీద యుద్ధానికి వెళుతూ తన శక్తి చాలక ఈ దధ్యంగుడి యొక్క శిరస్సు ఎక్కడ పడేశానని వెతుక్కుంటూ వెళితే కురుక్షేత్రంలో దొరికిందని, ఆ శిరస్సు యొక్క కపాలం యొక్క ఎముకలతో అతను 99 మంది వృత్తులను సంహరించాడు అని చెప్పి వేదం చెప్తుంది. అంటే ఒక మధు విద్య తెలిసిన వాడి యొక్క ఎముకలకు కూడా పటుత్వం ఉంది, ఆ ఎముకలతో కూడా మనం అసురులను సంహరించగలం. అంటే ఆ విద్య ఎంత బలమైన విద్యో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి విద్యని ఉపనిషత్తులు మధు విద్యగా పేర్కొన్నాయి. మీరు ఉపనిషత్తుల్లో మధు విద్య గురించి వింటున్నారు. ఉపనిషత్తులు మధు విద్య గురించి ఛాందోగ్యంలో కొంత ప్రతిపాదించాయి. ముఖ్యంగా బృహదారణ్యకోపనిషత్తులో ప్రధానంగా ప్రతిపాదించాయి. ఛాందోగ్యంలో కూడా 3వ అధ్యాయంలో చెప్పాయి, కానీ అందులో ప్రధానంగా ఆదిత్యుడు ఒక తేనెపట్టు అని సూర్యుడు ప్రధానంగా అది ప్రతిపాదించే ప్రయత్నించింది. బృహదారణ్యకోపనిషత్తు చాలా సూక్ష్మంగా సరళంగా చెప్పడానికి ప్రయత్నించింది ఏమిటంటే, ప్రధానంగా మధు విద్య అనేటువంటిది ఒకరు మరొకరి మీద ఆధారపడి ఉండడం. అంటే కేవలం నేను మాత్రమే సమస్త ప్రపంచానికి ఆధారం అని అనుకుంటే అది నీలో ఉన్నటువంటి మధువుని నశింపచేస్తుంది. నువ్వు నెమ్మదిగా నియంతగా మారిపోతావు, లోక కంటకుడుగా మారిపోతావు, దుర్భరంగా మారిపోతావు. నువ్వు మనుషులు భరించలేరు. నా వల్ల మాత్రమే సమస్త ప్రపంచం నిలబడి ఉందిగా నువ్వు అనుకున్నావంటే నువ్వు అసురుడిగా మారిపోతావు అనమాట. అలా కాక సమస్త ప్రపంచం వల్ల మాత్రమే నేను బతుకుతున్నానుగా నువ్వు అనుకున్నావంటే నువ్వు బానిసగా మారిపోతావు. నీ జీవితం నీకు దుర్భరంగా అయిపోతుంది. నువ్వు ప్రతివాడికి తలవంచవలసి వస్తాయి. నీ ఆత్మవిశ్వాసం నశించిపోతుంది. మధు విద్య ఏం చెప్తుందంటే, నువ్వు సమస్త ప్రపంచానికి ఆధారం, సమస్త ప్రపంచం నీకు ఆధారం అని చెప్తుంది. ఈ రెండింటి యొక్క పరస్పర ఆధారంలో, ఈ ద్విధాతర్కంలో, ఈ డయాలెక్టిక్లోనే మధు విద్య ఆధారపడి ఉందన్నమాట. అందువల్లే శ్రీశ్రీ ఒక చాలా చక్కటి పాటలో, ఒక్కడి కోసం అందరూ కలిసి, అందరి కోసం ఒక్కడు నిలిచి, ఉపకారమేమన ఊపిరి అయితే, సహకారమేమన వైఖరి అయితే, ఉందిలే మంచి కాలం ముందు ముందున. అది మధు విద్య యొక్క ప్రధాన సూత్రం ఏమిటంటే, అది నువ్వు సమస్త ప్రపంచానికి ఆధారంగా ఉన్నావు అని తెలుసుకోవడంతో పాటు సమస్త ప్రపంచం నీకు ఆధారంగా ఉందని తెలుసుకోవడం, ఈ పరస్పరం ఒకరికొకరు ఆధారంగా ఉందని తెలుసుకోవడమే మధు విద్య. ఈ మధు విద్య గురించి ఋగ్వేదం కీర్తించింది. వాల్మీకి రామాయణం మొత్తం మధు, కాళిదాస కవిత్వం మధు, సమస్త కవుల యొక్క కావ్య పరంపర అంతా కూడా మధు ప్రవాహమే. ప్రతి కవి కూడా మనకి ఇదే తెలియజేస్తాడు. నేను మాత్రమే ఈ ప్రపంచానికి కేంద్రాన్ని అని అన్నాడు అంటే అతడు కవి కాడు, ఋషి కాడు. ఈ ప్రపంచం మాత్రమే నిజం, నేను ఈ ప్రపంచానికి ఆధారపడి ఉన్నాను అంటే నువ్వు పల్లకి మోసేవాడివి మాత్రమే, నువ్వు బానిసవు మాత్రమే, నువ్వు జీవితాన్ని శిరసాహవించవలసిన వాడు మాత్రమే, నీలో వ్యక్తిత్వం లేదు, నీకు ఆత్మనిర్భరత్వం లేదు, నువ్వు నిలబడలేవు, నీకు వెన్నెముక లేదు. ఉపనిషత్తు దీన్ని 14 స్థాయిల్లో చెప్పింది. పృథివీకి సమస్త భూతాలు ఆధారం, సమస్త భూతాలకి పృథివీ ఆధారం. జలం, అగ్ని, వాయువు, ఆదిత్యుడు, దిశలు, చంద్రుడు, విద్యుత్, మేఘగర్జన, ఆకాశం, ధర్మం, సత్యం, మానుషత్వం, ఆత్మ, ఇలాగ ప్రతి సందర్భంలో కూడా, ఈ 14 దశల్లో కూడా ప్రతి వాటికి ఆత్మకి సమస్త భూతాలు ఆధారం, సమస్త భూతాలకు ఆత్మ ఆధారం. మానుషత్వానికి సమస్త భూతాలు ఆధారం, సమస్త భూతాలకు మానుషత్వం ఆధారం. ఇలా పరస్పర ఆశ్రయంగా ఉండడం, పరస్పర ఆధారితంగా ఉండడం, దీన్నే ఉపనిషత్తు మధు విద్య అంది. రథానికి బిగించిన నాభిలాగా, రథం యొక్క నేమిలాగా. నాభి అంటే నీలో ఉన్నటువంటివి, నేమి అంటే నీకు బయట ఉన్నటువంటివి. నీ లోపలి ప్రపంచానికి, బయట ప్రపంచానికి మధ్య సాధించే సామరస్యంగా, సమత్వకంగా. అందుకనే చలంగారు ఈ ఉపనిషత్తుల గురించి తెలియకపోయినా అని అన్నాడు, తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వం అని ఆయన అంటున్నప్పుడు ఈ మధు విద్యలో వాక్యాన్ని ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ మధు విద్య అన్నటువంటిది చాలా గాఢాతి గాఢమైనటువంటి ఒక ఆధ్యాత్మిక రహస్యమేమో, మనకు అర్థం కాదేమో అని అనుకోవడం కన్నా కూడా ఇది ఒక గొప్ప ప్రవక్తలు, కవులు, రచయితలు, మానవ ప్రేమికులు అందరూ కూడా, కళాకారులందరూ కూడా వాళ్ళ గాఢాతి గాఢమైనటువంటి అభినవేశంలో, ఒక పారవశ్యంలో, ఒక వివశత్వంలో వాళ్ళు మధు విద్యా ప్రవర్తకులుగానే ఉన్నారు అని కానీ మనం గ్రహించినట్లయితే మధు విద్య మనకు బాగా సులభంగా బోధపడుతుంది. ఈ విద్యలు ఈనాడు కాలగర్భంలో నెమ్మదిగా మరుగు పడుతున్నాయి. చాలామందికి ఉపనిషత్తులు అనేవి ఒక చాలా అర్థం కానటువంటి బ్రహ్మ విద్యా ప్రబోధకాలైనటువంటి పుస్తకాలు, ఎవరో కొంతమంది వేదాభ్యాసం చేయగలిగిన వాళ్ళు లేదా కొంతమందికి మాత్రమే అర్థమవుతాయనే ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ ఉపనిషత్తులు ఆ విధంగా కాదు. ఉపనిషత్తుల యొక్క భాష సంస్కృతమైనప్పటికీ కూడా ఆ సంస్కృతం సాధారణమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి ఏ సంస్కృత విద్యార్థైనా కూడా తెలుసుకోగలిగిన సంస్కృతమే. భాషాపరంగా వాటిలో క్లిష్టత ఏమీ లేదు. నేను ఇందాక చెప్పినట్లుగా సర్వం కలివిదం బ్రహ్మ, ఇందులో భాషాపరమైనటువంటి క్లిష్టత ఏమీ లేదు. సర్వం అంతా కలు అవును కదా, ఇదం ఇది బ్రహ్మ, ఇది మొత్తం బ్రహ్మమే కదా. ఇందులో కఠినమైనటువంటి సంస్కృతం ఏమీ లేదు. భాషాపరంగా ఉపనిషత్తులో ఏ విధమైన క్లిష్టత లేదు. భావపరంగా క్లిష్టత ఉంది, భావపరంగా గాఢత ఉంది. కానీ దాని క్లిష్టత అనే కంటే కూడా ఒక రకంగా చెప్పాలి సాంద్రత అని చెప్పాలి. నువ్వు ఆ రకమైనటువంటి మనశ్చింతనకి, ఆ రకమైనటువంటి ఒక వైఖరికి గాను అలవాటు పడగలిగితే, ఆ రకమైనటువంటి ఆలోచన పదే పదే చేస్తూ ధ్యానం చేస్తూ ఆలోచించగలుగుతున్నట్లయితే నీకు ఆ సాంద్రత నెమ్మది నెమ్మదిగా బోధపడుతూ నువ్వు దాన్ని ఆరాయించుకోగలుగుతావు. కానీ ఈ విద్యలు ఇవి ఎప్పటికన్నా కూడా, గతంలో కన్నా కూడా ఈ దేశం ఎన్నో ఆటుపోట్లకు గురైనప్పుడు, ఎన్నో సంధియుగాల్లో, ఎన్నో తన అస్తిత్వాన్ని తన ఉనికిని పోగొట్టుకున్న ప్రతిసారి కూడా ఎవరో ఒక మానవుడు ఈ ఉపనిషత్ సందేశాన్ని తీసుకుని తన ప్రపంచానికి, తన సమకాలీన భారతదేశానికి వెలుతురు చూపిస్తూ వచ్చాడు. అటువంటి అవకాశం, అటువంటి అవసరం పూర్వకాలాల్లో కన్నా ఈరోజు మరింత అవసరంగా, మరింత ముఖ్యంగా ఉంది. ఎందుకంటే ఉపనిషత్తులు ప్రతిపాదించిన విద్యలు, ఎవరైతే వ్యక్తిత్వ వికాసం పేరు మీద చెప్తున్నారో, అవి విద్యల యొక్క చాలా 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 బలహీనమైనటువంటి భావనలు మాత్రమే. యథార్థమైనటువంటి మొదటి రకం, మొదటి శ్రేణిలో సరాసరి మనకు అందగలిగే ఈ విద్యలు మన దగ్గర ఉన్నప్పుడు, ఇంత చిక్కటి పాలు మన దగ్గర ఉన్నప్పుడు ఆ పలచటి నీళ్ల కోసం మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ చక్కని క్షీరాన్ని మనం తీసుకోగలిగితే మన ఆత్మలు ఇప్పటి వరకు ఉన్నదానికన్నా కూడా మరింత నిష్కల్మషంగా ఉండగలుగుతాయి. మన బుద్ధి, మన హృదయాలు, మన జీవితాలు మరింత శోభించగలుగుతాయి. అటువంటి సాధనకి సమాయత్తం కావాలి. అటువంటి సాధన వైపుగా ఉపనిషత్తుల్ని మనం తోడు తీసుకుని ఉపనిషత్తులు చూపిస్తున్న దారిలో మనం ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాం.